అప్పుడు నారదుడేమో వీణ గుర్తుకొచ్చాడు, ఇప్పుడు నారదుడు గారు కంఠం మాత్రమే గుర్తుకొచ్చారు, అంతే తేడా. ఆ నారదుడు కనబడగాని అర్జునుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయనకి నమస్కరించి, మహాత్మ నా అనుమానం నివృత్తి చెయ్యి, ఎందుకు ఈ తీర్థాలు నూరేళ్ళు మనుషులకు దూరం చేసావు, ఎందుకు ఈ మొసళ్ళను ఇక్కడికి పంపామని అడిగితే, అప్పుడు ఆయన చాలా అద్భుతమైన కథ చెప్పాడు. ఇది అక్కడి నుంచి ఒక అద్భుతమైన కథ, విచిత్ర కథ. నాయన చాలా మంచి ప్రశ్న వేశావు, నీలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్న వేస్తారు. అందరికీ కాలం గడిచిపోతూనే ఉంటుంది ఏదో రకంగా, కాలం అనేది గడుస్తూనే ఉంటుంది. కొందరికి తిండితో కాలం గడుస్తుంది, ఎప్పుడు తిండం తప్ప వాడికి ఏమి ఉండదన్నమాట, పొద్దుటే ఇడ్లీ, ఒక గంట పోయాక ఏదో కాఫీ లేదా జావ, కాసేపు ఉన్నాక మళ్ళీ బూందీ లేదా కాస్త సజ్జన్నం, మళ్ళీ మధ్యాహ్నం 12 భోజనం, మళ్ళీ 2 3 టీ, సాయంకాలం మళ్ళీ స్నాక్స్ కాదు అవి తిని, మళ్ళీ సాయంత్రం పురాణం అయ్యాక ఇంటికి వెళ్ళి వెళ్ళగానే మళ్ళీ టిఫిను లేక భోజనాలు, ఇలా భోజనాలతో కొందరికి, నిద్రతో కొంతమందికి. చాలా అద్భుతమైన శ్లోకం ఉన్నది ఇక్కడ. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన తు మూర్ఖాణాం నిద్రయా కలహేన చ. మహాత్ములు కాలం ఎలా గడుపుతారు, కావ్యాలు చదువుకుంటూ, కావ్యాల గురించి చర్చ చేసుకుంటూ, శాస్త్రములు చదువుతూ, శాస్త్ర చర్చ చేస్తూ ఆనందంగా కాలం గడుపుతారు. అంటే మహాత్ముల కాలం పవిత్రంగా గడుస్తుంది. పురాణాలు వినడం, ప్రార్థనలు వినడం, లేక వాటిని కంఠస్థం చేయటం, లేదా మంచి మంచి ఉద్యోగాలు చేయటం, 10 ఉపయోగపడేటటువంటి విషయం గురించి ఆలోచన చేయటం, వీటితో కాలం గడుపుతారు. మీరు చాలామంది మంచి మంచి సంపాదన సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదన సద్వినియోగం చేయడానికి సంపాదిస్తున్నారు. ఇది పవిత్రంగా కాలం గడపడము అనబడుతుంది. ఇంకా మూర్ఖులు వ్యసనములతో గడుపుతారు. ఎప్పుడు వ్యసనాలే అంటారు. ఇలా రకరకాల వ్యసనాలు ఉంటాయి అనుకోండి. ఈ వ్యసనములు ఎల్లవేళలో బాగుండదు కదా, మరీ 24 ఏం కాలుస్తారు, ఏం తాగుతారు, 24 తిరగలేరు కదా. ఇక వ్యసనములు లేనప్పుడు నిద్రయ్యా, పొద్దున్న 7 లేస్తారు, 8 కందరాళ్ళే, తర్వాత 1-2 మళ్ళీ వ్యసనం అయిపోయాక మళ్ళీ కాస్త తాగేసి పడుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటారు, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడే పడుకుంటారు, నిద్రతో కాలక్షేపం చేస్తారు. ఇప్పుడు వ్యసనములు నిద్ర లేనప్పుడు ఏం చేయాలి, ఎల్లవేళలా వ్యసనములు కుదరవు, 24 నిద్రపోతే నిద్ర పట్టదు, శరీరమే కదా మన మాట మీద కదా. అప్పుడు కాలం గడపడానికి కలహీనచ యుద్ధంతో గడుపుతారు. ఎంతసేపు నువ్వు ఉంటవి నువ్వు ఉంటవి అని అనవసరంగా తగాదా పడతారు. పాపం వాడు ఎవడో కష్టపడి హఠాత్తుగా డోర్ తీస్తుంటే ఆ డోర్ పక్క నుంచి ఎవడో స్కూటర్ వాడు వచ్చి కింద పడిపోయాడు. ఇక చూడండి ఆ పక్కన వాడు ఆ మూర్ఖుడు, ఇలాంటి మూర్ఖుడు వాడు వచ్చి అనవసరంగా వాడు తగిలించుకుని వీడి మీద పడిపోయాడు రయ్యి మరి పొద్దున. తెగతిచ్చేయడమే బండబూతులు అనమాట, బాత్ బాత్ మే బూతు హై అన్నట్టుగా ఉంది అక్కడ. ఇలా బూతులతో యుద్ధంతో తగాదాతో గడుపుతారు. కాబట్టి అయితే వ్యసనములు లేదా నిద్ర లేదా తగాదాలతో గడుపుతారు అన్నమాట, అనవసరమైన యుద్ధంతో కాలం గడుపుతారు. సాధూనాం ధర్మశ్రవణై కీర్తనై యాతి చాన్వహం. సాధువులు మంచి మంచి మాటలు వింటూ, ధర్మమైన మాటలు వింటూ కాలం గడుపుతారట. నారదుడు చెప్పిన మాట ఇది, ధర్మశ్రవణం అది, మంచి మాటలే వింటారు, అనవసరమైన చెత్త వినరు. అనవసరమైన చెత్త అంటే ఏంటనమాట, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, ఆవిడ అలాంటిదిట, ఈవిడు ఇలాంటిదిట, ఇలాంటి పిచ్చి కబుర్లు వస్తాయని వాడికి అక్కడ నుంచి. అలాంటివి లేకుండా ఇలా పురాణములో లేక ఇంకేవో మంచి మాటలో వింటూ, అదిగో ఆయన ఎవరో దాతట, ఈయనెవరో త్రాతట, ఈయనెవరో మంచి ఖాతాట అనుకుంటూ మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ కాలం గడుపుతారు. ఇక పాపానాం అసదాలాపై ఆయుర్యాతి యథాన్వకం. పాపాత్ములు ఉన్నారు, సాధ్యమైనంత వరకు చెడ్డ పొరులతోటే కాలం గడుపుతారు అన్నమాట. ఇక రెండవది అనవసరమైన కబుర్లు, పిచ్చి కబుర్లు అనమాట. ఎందుకు వస్తే తెలియదు ఆ కబుర్లు అనమాట. చాలా భయంకరమైనది ఈ సత్సంగంలో చేరేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొట్టమొదట మనం ఆశించకుండా ఉండవలసింది ఈ అసదాలాపాలు. ముందు సత్సంగం, ఆ తర్వాత దుస్సంగం అయిపోతుంది. ఎందుకని ఇద్దరు చేరేసరికి లేని కబుర్లు అనమాట. అయ్యయ్యయ్యో గురువుగారు గురువుగారిని చేరాము, వాడిని గౌరవించినట్టు నిన్ను గౌరవించట్టు ఎవడో వాడు ఎక్కేస్తాడు. ఇక్కడ నుంచి వీడు నన్ను చూడట్లేదా అంటాడు. ఏం చూడమంటారు? ఉన్నావు రెండు కాళ్ళు ఎన్నిసార్లు చూడమంటారు చెప్పండి? నన్ను బాగా చూడట్లేదు. ఇలా ఎంతసేపు చూడండి, ఎంత ఆంజనేయులు అంటే నాకు ఇష్టమైతే మాత్రం అని పొద్దున సాయంకాలం దూరంగా చూస్తే కళ్ళు పోతాయి. బాగా చూడటం లేదు, బాగా చూడలేదు, ఏమిటి బాగా చూసేది? గురువు గారు మనస్సులో దీవిస్తే చాలు, చూడటం అంటే బాగా ఉండదు. ఒక్కడు వచ్చి నన్ను చూసి చూడగానే పలకరించలేదు, సరిగ్గా చూడలేదు అంటాడు. ఏం చూడాలి, ఏం చూడ, దానికి చూడాలంటే ఒకటే మార్గం, శుభ్రంగా ఈ గళ్ళు ఒళ్ళంతా పెట్టుకుని రాగానే అని చూడవాలి ఇక ఇంద్రుడు లేక. ఇలాంటివి పక్కవాడు ఎవడో చెప్తాడనమాట, చూసావా వాడిని పలకరించారు నేను పలకరించలేదు. ఇప్పుడు ఇద్దరు వచ్చి నాకు దండం పెట్టాను అనుకోండి, ఎవరిని పలకరించాలో నాకు ఆ సమయానికి ఒకటి పలకరిస్తారు, ఇద్దరిని పలకరించలేదని. అప్పుడు ఈయన ఏమంటాడనమాట, నన్ను పలకరించారు, నిన్ను పలకరించారు. ఇక వీడి లోపల కొత్త కొత్త అడిపోతాడు, ఎక్కడి నుంచో చచ్చి చెడు ఇక్కడికి ట్యాక్సీలో వచ్చానా, లేకపోతే సిటీ బస్సులో వచ్చానా, నడిచి వచ్చానా, లేకపోతే మెట్రోలో వచ్చానా, పెట్రోల్ రేటు పెరిగిందని, అయినా నన్ను రాగానే దండం పెడితే పలకరించలేదా అని కొత్త కొత్త ఆడతాడు. ఇక్కడి నుంచి మళ్ళీ మరో సత్సంగం పోయి దుత్సంగత్వం వస్తుంది. కాబట్టి అందరినీ రాగానే ఏం చేయాలన్నమాట, ఒక చిన్న ఫోన్లో ఒక మెసేజ్ పెట్టుకుంటాను, హౌ డు యూ డూ, అదే పలికి వస్తుంది అనమాట, జై శ్రీరామ్ అని ఫోన్లో మెసేజ్ లేక. దానివల్ల ఉపయోగం లేదు. ఈ విధముగా అనవసర ప్రసంగములు చేసి ఆయుష్ని పాడు చేసుకుంటారంటే పిచ్చివాళ్ళు పాపాత్ములు. అందుకని నేను ఒకరోజున మా తండ్రి దగ్గరికి వెళ్ళాను, నాన్నగారు ఏమి చేస్తే పిచ్చిబాగుడు తగ్గుతుంది, జీవితమంతా హరినామస్మరణం చేసి శాశ్వత మోక్షం పొందడానికి మానవులకి మార్గం ఏమిటి? ఈయన కోసం కాదు, ఈయనకి నారదుడు ఎప్పుడో ఆల్రెడీ వెళ్ళిపోయాడు వైకుంఠానికి. ఆయన వైకుంఠానికి వెళ్ళగలడు, కైలాసానికి వెళ్ళగలడు, ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళగలడు. ఆయనకి వెళ్ళడానికి టికెట్లు ఫ్లైట్ ఎక్కర్లా, బెంగళూరు నుంచి హైదరాబాదు, హైదరాబాదు నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసుకోకర్లా, కుష్ అంటాడంతే. సినిమాలు చూస్తే విషన్ సౌండ్ వస్తుంటే మాయమైపోతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోగలడు. ట్రాన్స్ఫర్ అయితే కూడా ఆయనకి ఏం బెంగళూరు తెలుసా, నారదుడికి ట్రాన్స్ఫర్ అనేది బెంగళూరు, ఎందుకని ఇక్కడుండి అక్కడ పని చేయగలడు, అక్కడుండి ఇక్కడ చేయగలడు. మానవులకి గొడవలన్నీ కాబట్టి ఆయన కోసం కాదు, మానవ మాతృలను ఎలా తరింపజేయాలి, ఏం చేస్తే బాగుంటుందని బ్రహ్మను అడిగితే బ్రహ్మగారు అన్నాడు, మంచి భూమి మహాత్ములకు దానం చేస్తే వ్యక్తులు తరిస్తారు. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యి. నారదుడు మంచి భూమిని మంచి వ్యక్తికి దానం చేశాడు అని ప్రజలు అనుకుంటారు, అనుకుని తద్వారా వాళ్ళు కూడా ఎక్కడో ఒకచోట మంచి భూమిని మంచి వ్యక్తులకు దానం చేసి తరిస్తారు. ఈ పని కనుక చాలా లాభాలు ఉన్నాయి, అది ఏమిటో నీకే తెలుస్తుంది, ఓ భూలోకానికి అన్నట్ట. వెంటనే నారాయణ నీరీల నవరస భరితం అనుకుంటూ భూలోకానికి దిగాడు. ఎన్నో తీర్థయాత్రలు చేశాడు, సాధ్యమైనంత వరకు కాలి నడకన తీర్థయాత్రలు చేశాడు. కొన్ని చోట్లకి వెళ్ళలేని చోటకేమో మహామహిమతో ఆకాశ మార్గంలో వెళ్ళాడు. అలా తిరుగుతూ 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 ఆయన ఎలా ఎవరికి ఏది దానం చేస్తే బాగుంటుంది, మా నాన్నగారు ఏం చెప్పారు, మంచి భూమి దానం చేయమన్నారు. భూలోకంలో మంచి భూమి ఏది, అది కొంచెం పవిత్రమైన భూమి అయి ఉండాలి. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో మూసీ నదికి 1 కిలోమీటర్ల దూరంలో మురిక్కాలు ఒడ్డున ఒక గజం దానం ఇస్తే ఆ గజం కోసం నేను ఏం చేసుకుంటాను చెప్పండి ఎవడని, అవునా? కాబట్టి అది ఉపయోగం లేదు. సరి అయిన చోట సరి అయిన విలువ ఉన్నటువంటిది మంచి స్థలాన్ని దానం చేయాలి. అటువంటి స్థలం ఏది, ఆ స్థలము కూడా ఈంది కదగా. భూలోకంలో స్థలాలు ఎప్పుడు మహారాజులు పరిపాలకులు, నిజానికి భూమంతా పరమాత్మ సృష్టించినా పరిపాలకుడిని అడగకుండా అది పొందకూడదు. అందుకని పరిపాలకుడు ఎవడు, మంచి భూమి ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎవరికి దానం చేద్దాం అనుకుంటూ బయలుదేరాడు. నాయన అర్జున నీకు తెలియందేముంది, శతేషు జాయతే సోరహ సహస్రేషు చ పండితః వక్తా శత సహస్రేషు దాతా జాయేతవా నవా. స్కాంద పురాణంలో మాహేశ్వర ఖండంలోని కౌమారికా ఖండంలో 2వ అధ్యాయంలో శ్లోకం ఇది. ఈ శ్లోకం చాలామందికి కంఠస్థవచ్చు కానీ ఇది ఎందులోదో తెలియదు ఇప్పటికి కూడా, కానీ ఇది ఇందులోది స్కాంద పురాణంలో. మానవులు చాలామంది ఉండొచ్చు కానీ అందులో 100కి ఒక్క వీరుడు ఉంటాడు, 100 మందిలో ఒక్క వీరుడు ఉంటే ఉండొచ్చు. శతేషు అంటే 100 మందిలో ఒక్క పరాక్రమవంతుడు ఉంటాడు, ఎక్కువ మంది పిరికెళ్ళే పక్కవాడు తగాదా పడుతుంటే మనవాడైనా సరే వీళ్ళు ఎక్కడ మాట్లాడడానికి వీడు భయం, బాబు ఎందుకు వచ్చింది, వాడు తిడతాడేమో అని. అలాంటి పిరికి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారట. శితేషు 100 మందిలో ఒక్కడే సూర్యుడు ఉంటాడు, ఏమిట్రా మాట్లాడుతున్నావు యుద్ధానికి వెళ్ళగలిగేవాడు. ధర్మరక్షణ కోసం ఇలాంటి వాళ్ళు అవసరం. ఇప్పుడు మనకి అలాంటి సూర్యులు అవసరం మన హైందవ ధర్మాన్ని రక్షించడానికి. సహస్రేషు చ పండిత, వేల మందిలో పండితుడు ఒక్కడే ఉంటాడు, వందలాది మందిలో ఒక్క వీరుడు ఉంటాడు, కానీ పండితులు మాత్రం ఇంకా తక్కువ ఉంటారట, 1000 మందిలో ఒక్కడే పండితుడు ఉంటాడు. మళ్ళీ ఇంతమంది పండితులు చాలామంది ఉండొచ్చు, 1000 మందిలో ఒక్కొక్కడు ఒక్కొక్కడు చొప్పున ఈ భూమండలంలో పండితులు ఉన్నారు. వాళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడమంటే వాళ్ళకి అడలం, మాట్లాడలేరు, అసలు రాయలేరు కదా. గురువుగారు రాసిన పద్యాన్ని పోస్ట్ చేయమంటేనే 100 సార్లు పైకి కిందకి చూసుకుంటారు, రోజు పద్యాలు రాసేవాడి ఏ ఉపయోగం. అయి బాబాయ్ గురువుగారు నాకు రాయడం రావట్లా, తాత్పర్యం రావటం లేదు, ఇంకెందుకంటే నువ్వు పండితుడివే. కాబట్టి 1000 మంది పండితులున్న వక్తలు తక్కువగా ఉంటారట. వక్త శత సహస్రేషు అంటే 1000 మందిలో చక్కగా ప్రజల్ని మెప్పించేలా మాట్లాడే వక్త ఒక్కడు ఉంటాడు. 200,000 మందిలో వక్త సరైన వాడు ఒక్కడే ఉంటాడు. కాబట్టి 200,000 మంది జనాల్లో వక్తలు తక్కువ మంది ఉన్నారా లేదా? మరి వాడు మాట్లాడితే అవతల వాడికి అర్థం అవ్వాలి, ఓ మాట్లాడేస్తే ఉపయోగం ఉంది, వాడు ఏం మాట్లాడుతున్నాడు అడిగే తెలియదు. స్వామివారు పుస్తకం రాశారు అంటాడు ఒక ఆయన. స్వామివారు అంటే ఏ స్వామివారు? భూమండలం 3 మంది స్వామివారు ఉన్నారు. అంటే వక్తకి ఈ లక్షణం ఏంటంటే, ఇప్పుడు నేను రాశాను అనుకోండి, పద్మాకర గారు ఒక పుస్తకం రాశారు, ఆ పుస్తకం పేరు దేవీ భాగవతం, అది సోమవారం సాయంత్రం 5:30 నుంచి 7 గంటల దాకా ఆయన ఉపన్యాసం చెప్పాక 7 to 8 మధ్యలో ఆవిష్కరింపబడుతుంది, అప్పుడు ఒక పుస్తకం తీసుకోండి, ఇది వక్త అంటే. స్వామివారు చాలా పుస్తకాలు రాశారు, ఇక్కడ దొరుకుతాయి, అందులో ఆయన ఒక పుస్తకం రాశారు. ఏమిటి స్వామివారు, ఎవరా స్వామివారు? అవునా? కాబట్టి వక్త శత సహస్రేషు, 100,000 మందిలో ఒక్కడు మాత్రమే స్పష్టముగా అర్థమయ్యేలాగా అవతల వాడికి సూటిగా చొచ్చుకుపోయేలా చెప్పగలడు. ఒక వ్యక్తి చెబుతూ ఉన్నదాన్ని వింటే వాళ్ళు ఉత్సాహం పెరగాలి, ఆనందం పెరగాలి. మధ్య మధ్యలో మీరు చూడండి, గందరగోళంగా నవ్వేస్తున్నారు, మా ఇద్దరు నవ్వులతోటి పక్కవాడికి ఏమీ అర్థం కాకుండా, అంటే అంత ఆనందం కలుగుతుంది అన్నమాట. అది కొంచెం కంట్రోల్ చేసుకొని తప్పదు అనుకోండి, మరీ అంత తగలబడి పక్కవాడి చేసి నవ్వద్దు. ఇది నవ్వడంలో కూడా రకరకాల నవ్వులు అనమాట, నవ్వుకోవాలి కానీ డొక్కలు పడిచేసి అంటే మళ్ళీ యశ్వీరంగారావు గారు సత్యనారాయణ గారు గుర్తుకొస్తారు, అలా నవ్వకూడదు యాక్టర్లాగా. మొత్తం మీద మీకు ఆ నవ్వు వస్తుందంటే అర్థం ఏంటనమాట, ఇది మీకు అర్థమైంది, ఆనందం కలిగించింది. కాబట్టి వక్త కొంచెం అలా ఉండాలి. ఇవన్నీ బాగానే ఉంటాయట, ఏది 100 మందిలో ఒక వీరుడు, 1000 మందిలో ఒక పండితుడు, 100,000 మందిలో ఒక వక్త ఉంటారు, కానీ దాతలు మాత్రం చాలా కష్టం. దాతా జాయేతవానవా, అసలు దాత అనేవాడు పుట్టాడో లేదో తెలియట్లేదు అన్నాడు. ఏది ఆ కాలంలో నారదుడే, ఆ కాలంలో దాతలు ఉన్నారు, అయినా కొంచెం అరుదుగా ఉంటారు. ఎందుకని, అటు ఇటు చూసి రహస్యంగా చిరిగిపోయిన నోట్లు అక్కడ వారేసిపోతారు. ఈ చిరిగిన నోటు పుచ్చుకుని వీడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు, అది చిరుగు వీడు తిరుగు, చివరికి ఏమవుతుందో తెలియదు, వీడు బతుకు అరుగు. చచ్చి చెడు పదో పరకో వేసి డొనేషన్ ఇస్తున్నామండి అంటారు, ఏదో డొనేషన్ ఇస్తున్నామండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి అన్నారు. ఆ మధ్యన ఒక ఆయన ఎవరో వచ్చి పాపం మా అర్చకుడికి, మా అర్చకుడు ఆనందపడిపోయి పాపం అమాయకంగా డొనేషన్ ఇస్తున్నారు గురుగారు, నా అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను అన్నాడు. ఇచ్చుకోరని ఆయన అన్నాను. ఆ తర్వాత చూస్తే 11 రూపాయలు డొనేషన్, 11 రూపాయలు పంపారండి, వచ్చిందా లేదా మెసేజ్ పెట్టరే అని మళ్ళీ యుద్ధం పడి. ఈ 11 రూపాయలకి నేను 11 సార్లు ఫోన్ చేస్తే ఈ 11 రూపాయలు ఫోన్ ఖర్చు అయిపోయింది. ఇదే దాతృత్వం అంటే, 1 కోటి రూపాయలు దానం ఇచ్చి కూడా 2 గంటల వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, అది దాతృత్వం అంటే. ఈ చేతితో దానం చేస్తే ఆ చేతికి తెలియకూడదు అనమాట, 100 సార్లు అనౌన్స్మెంట్ ఉండక్కర్లా, తెలియదా భగవంతుడికి నువ్వు దానం ఇచ్చావని ఆయన మెచ్చుకోవాలి నేను. అలాగని చెప్పొద్దని అన్నగానే సాధ్యమైనంత వరకు దానం ఎక్కువ చేసి తక్కువ చెప్పుకునేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని మంచి దాత, ఒక గొప్ప దాత అసలు పుడతాడో లేదో తెలియదు అని నారదు. కానీ అలాంటి దాత దగ్గర ఒక ఉత్తమమైన భూమిని పొంది దానం చేయాలనుకున్నాను నేను. ఎందువల్ల, దాతలే ఈ భూమండలాన్ని మోస్తున్నారు, భూమి తనంత తాను ఇలా నిలబడుతుందంటే దానికి మూల కారణం దాతలట. దాతలు లేనాడు భూమి లేదు. మహానుభావులు ఎంతమంది దానం చేయకపోతే ఇంత గొప్ప గుడి తయారైందండి, ఎంతమంది దాతలు లేకపోతే ఈ పురాణాది కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంతమంది మహానుభావులు లేకపోతే కాశీ అయోధ్య వంటి ఆలయాలు ఇంకా నిలబడ్డాయి, లేకపోతే తుక్కుతుక్కు అయిపోయిన ఈ ఆలయాలు మళ్ళీ ఇలా బాగుపడుతున్నాయంటే అలా గొప్ప దానములు చేసే మహాత్ములు ఎందరో ఉన్నారని గ్రహించాలి. ఈ భూమిని మోస్తున్న వారు ఎవరు అంటే, గోభి విప్రైశ్చ
వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధైః దానశీలైశ్చ సప్తభిః ధార్యతే మహీ.
ఆవులు, బ్రాహ్మణులు, వేదములు, పరమ పతివ్రత స్త్రీలు, సత్యం పలికేవారు, అలుబ్ధై పిసిరుగొట్టుతనము లేనటువంటి దానశీలైశ్చ దానం చేసేవారు, వీళ్ళు ఏడుగురు ఈ భూమిని మోస్తున్నారు. ఒకటి గోవులు, రెండు విప్రులు, మూడు వేదములు, నాలుగు సతులు, ఐదు సత్యం పలికేవారు, ఆరు పిసిరుగొట్టుతనం లేనివారు, ఏడుగురు దానశీలురు. ఈ ఏడుగురు ఉన్నారు కాబట్టి ఈ భూమి హాయిగా గుండ్రంగా తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ మనల్ని రక్షిస్తున్నది, లేకపోతే ఈ భూమి నశించిపోయేది. వీరు ఈ భూమిని కాపాడేవారు. అందువల్ల నేను దానశీలుడు కోసం వెతుకుతూ, అసలు ముందు దానం పుచ్చుకునే ముందు మంచి భూమి ఎక్కడుంటుంది అనుకుంటూ ఒకనాడు భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. భృగు మహర్షిని అదృష్టవశాత్తు హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు ఆ సమయంలో. ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన భృగు, ఎక్కడుంది మంచి భూమి? ఆ భూమిని నేను ఎవరో ఒకరి దగ్గర దానం పుచ్చుకొని మరోడికి దానం ఇస్తాను అన్నాడట. అప్పుడు భృగువు, నేను కూడా ఇలాగే తీర్థయాత్రలు చేశాను, తీయగా చేయగా నాకు చోట ఒక గొప్ప ఉత్తమ భూమి ఉందని తెలిసింది. అదే మహీ అనే నది సముద్రంలో కలిసే ప్రాంతం. మహీ అనే నది సాగర సంగమం చేసేదాన్ని గంగా సాగర సంగమం అని పిలుస్తారు. అక్కడ స్తంభతీర్థం అనే ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థం దగ్గర ఐదు మడుగులు కూడా ఉన్నాయి. ఆ మడుగుల్లో స్నానం చేసినంత మాత్రం చేతనే, ఆ మడుగులో అడుగు పెట్టినంత మాత్రం చేతనే పాపాలు పోతాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా అందులో స్నానం చేసిన వాళ్ళు ఉత్తమ లోకాలకు వెడతారు. అది ఉత్తమ భూమి నా దృష్టిలో అన్నట్ట. అయితే నాకు ఆ స్థలం ఎక్కడుందో తెలియదు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి అన్నాడు నారదుడు. భృగు మహర్షి ఈయనతో కలిసి ఆ స్థలానికి వెళ్ళాట. అక్కడ ఇద్దరూ కలిసి ఆ ఐదు మడుగుల్లో హాయిగా స్నానం చేశారు. నారదునికి బ్రహ్మానందం కలిగింది. భృగు, నీ దయవల్ల ఈ స్తంభ తీర్థం చూశాను, ఇక్కడ నేను కొంతకాలం ఉందామనుకుంటున్నాను. ఈ తీర్థాన్ని ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర నుంచి దానంగా పుచ్చుకోవాలనుకుంటున్నాను, ఇక నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకో అని ఆయన పంపేసి ఆ మహీ తీరంలో కొంతకాలం ఉండిపోయాడు. ఈయనకి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పుచ్చుకోవాలనిపించింది, పుచ్చుకొని దానం చెయ్యాలనిపించింది. తద్వారా దానం చాలా గొప్పది అని లోకంలో చాటాలని ఆయన కోరిక. కానీ ఇప్పుడు ఈ స్థలం ఎవరిది, ఎవరి దగ్గర పుచ్చుకోవాలి? ముందు పుచ్చుకుంటే కదా ఉత్తముడికి దానం చేయటం. అసలు మన దగ్గర అంటూ ఉంటే దానం సంగతి తర్వాత చూడవచ్చు, నీ దగ్గరే రేపు తెలుగుదేశం దానం చేస్తావు అనుకుంటూ అక్కడ గడిపాడు ఆయన. ఆయన దివ్య దృష్టితో చూడవచ్చు, కానీ ఇప్పుడు సామాన్యుడిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే తన ఎంత తాను ఏ విషయమైనా తెలిస్తేనే ఆ విషయాన్ని పట్టించుకుంటాను, నా మహిమల్ని పెద్దగా ఉపయోగించను, అత్యావశ్యక స్థితిలో ఆకాశయానములకు మాత్రమే మహిమలు ఉపయోగిస్తానని వచ్చాడు ఆయన. అందువల్ల అక్కడ కొంతకాలం ఉన్నాడు. రోజు ఆ మడుగుల్లో స్నానం చేస్తూ ఉండగా ఒకనాడు ఇలా ఉండగా గ్రహణం వచ్చింది. గ్రహణ సమయంలో స్నానానికి అక్కడికి మహానుభావులైన మునులు వచ్చారు. ఈ మునులందరూ రావడంతో నారదుడు వారందరినీ పలకరించి, మహాత్ములారా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడన్నా ఏమైనా వింతలు విశేషాలు ఉన్నాయా అంటే, మేము ఒక గొప్ప విశేషం చూసి ఇక్కడికి వచ్చామన్నారట వాళ్ళు. ఏమిటన్నాడు నారదుడు, సౌరాష్ట్రము అని ఒక ప్రాంతం ఉన్నది, అంటే ఇప్పుడు మనకి సోమనాథ జ్యోతిర్లింగం ఉన్న స్థలం, దాన్ని సౌరాష్ట్రం అంటారు. సౌరాష్ట్రే సోమనాథంచ, అది గుజరాత్లో ఉంటుంది, ప్రభాస క్షేత్రం దగ్గరే అది, అక్కడ జ్యోతిర్లింగం కూడా ఉన్నది. ఆ సౌరాష్ట్రాన్ని రాజధానిగా చేసుకుని ఈ గంగాసాగర సంగమం వరకు ఉన్న ఈ మొత్తం భూమండలాన్ని ధర్మవర్మ అని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇదంతా ఆయన ఏలుబడిలో ఉన్న ప్రాంతమే, చాలా పెద్ద సువిశాల సామ్రాజ్యం అది. ఎక్కడి సౌరాష్ట్రం, ఇప్పుడు ఎక్కడ ఈ బంగాళాఖాతం దగ్గర ఉన్న మహీ ప్రాంతం ఆలోచించడం ఒకసారి, ఎంత ప్రాంతం ఆయన చేతిలో ఉంది ఆ రోజుల్లో. ఆయనకి దానం అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది దానం. అసలు దానం గొప్పతనం, దానం తత్వం తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. ఏదో డబ్బు ఇవ్వడం దానం చేయడమే కాక దాన తత్వం అంటే ఏమిటో తెలుసుకుందామని కొద్ది రోజులు ఆయన ప్రభాస క్షేత్రంలో తపస్సు చేశాడు. అలా కొంతకాలం తపస్సు చేయగానే ఒకరోజున హఠాత్తుగా ఆకాశవాణి ఇలా అన్నది, అంటే ఎవరూ కనపడరు, కేవలం మాట మాత్రమే వినబడుతోంది. ఆకాశవాణి ఒక శ్లోకం చదివిందిట. ద్విహేతు షడధిష్టానం షడంగంచ ద్విపాకయుక్ చతుష్ప్రకారం త్రివిధం త్రినాశం దానముచ్యతే అన్నది. ద్విహేతు షడధిష్టానం షడంగంచ ద్విపాకయుక్ చతుష్ప్రకారం త్రివిధం త్రినాశం దానముచ్యతే. పైపై అర్థం తెలుసుకుందాం మనం. హేతు అంటే కారణం, దానములకు కారణములు హేతువులు రెండు. ద్విహేతు అంటే రెండు కారణములు ఉన్నాయి దానములకు, దానికి అధిష్టానములు ఆరు. షట్ అధిష్టానం అంటే ఆరు అధిష్టానములు. వెరసి మొదటి పాదం ద్విహేతు షడధిష్టానం, షట్ అధిష్టానం షడధిష్టానం. ఇంకా దీనికి అంగములు భాగములు పార్ట్స్ ఆరట. షడంగంచ ద్విపాకయుక్ పాకము అంటే ఫలితం. ఈ దానం వల్ల రెండు ఫలితములు కలుగుతాయి, రెండు ఫలములు ఉన్నాయి, రెండు ఫలాలు, పరిణామాలు లేక ఫలాలు. ఇక దానము నాలుగు విధములు, చతుష్ప్రకారం. నాలుగు ప్రకారాలంటే నాలుగు రకాలు. దీనికి త్రివిధం మూడు విధాలు, మూడు భేదాలు ఉన్నాయి. త్రినాశం దానం యొక్క నాశనములు మూడు రకాలు, మూడు రకాలుగా నాశనం అయిపోతుంది దానం. వీటితో కూడిన దానినే దానం అంటారు. ఇది దానతత్వము అన్నది ఆకాశం. ఏమర్థం అవుతుంది చెప్పండి? అయోమయం. అయోమయం అంటే తెలుసు, అయహ అంటే ఇనుము, ఇనపమయం అంటే ఇనప ముద్ద అక్కడ వారేస్తే అది ఎత్తలేం, దాని తత్వం మనకి అర్థం కాదు. ఓ ఇనప ముక్క వారేసినట్టుగా ఉంది ఆ శ్లోకం. ఆకాశవాణి ఏమిటి శ్లోకం అర్థం అన్నాడు ఆయన, కానీ ఆకాశవాణి కట్టేసింది, స్విచ్ కట్టేసింది. ఆ శ్లోకం చదివి మాయమైపోయింది, మళ్ళీ కనపడదు. దాని అర్థం తెలియదు రాజుగారికే, తెలియలేదు పండితుడికి. ఎవరికి తెలుస్తుంది ఇట్లాంటి శ్లోకాలు అడిగితే హఠాత్తుగా ఏం చెప్తారు ఎవరన్నా? వెనకటికి ఒక పల్లెటూరికి వెళ్ళాట ఓ పండితుడు, నేను అన్ని శాస్త్రాలు చదివాను అన్నట్ట. ఇంతలో గొడ్లు కాసుకునేవాడు వచ్చి అన్ని శాస్త్రాలు చదివాను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి ధర్మ సందేహం తీర్చు అన్నట్ట. నేను ధర్మ సందేహాలు ఇప్పుడేనండి డిడి యాదగిరిలో చెప్పి వచ్చాను లైవ్లో అన్నాడు ఆయన. అందులో చెప్పడం కాదు నాకు చెప్పు అన్నట్టు. సరే పాప అడుగు అన్నాడు. ఈయన వెంటనే ఆయన కర్రతోటి ఇలా వంకర వంకరగా మూడు గీతలు గీసి తిన్నగా ఒక గీత గీసి దీని అర్థం ఏమిటన్నట్టు. నాకేం తెలుసు ఈ గీత ఏమిటి ఈ వంకర గీతలు ఏమిటో తెలియట్లేదు అన్నట్టు. ఇదే తెలీదు నువ్వేం చెప్పావు ధర్మ సందేహాలు అన్నాడు ఆయన. బాబు ఏమిటని అడిగితే ఇదే ఇది గోమూత్రం ఇది ఎద్దు మూత్రం అన్నట్ట. ఎద్దు నడుస్తూ పోస్తుంది కాబట్టి ఇలా వంకర టింకరగా ఉంటుంది, గోవు నిలబడి పోస్తుంది కానీ ఇక్కడే ఉంది అందుకని ఈ స్టిక్ కింద పొడుగ్గా పెట్టిందేమో గోమూత్రం, ఇదేమో ఆ ఎద్దు మూత్రం అన్నట్ట. ధర్మ సందేహాలు ఇది, ఈ మాత్రం తెలియదు నువ్వు పండితుడు అన్నట్ట. ఏం చెబుతాను చెప్పండి, ఒక్కొక్కళ్ళు అలా అడిగేవాడు ఉన్నారన్నమాట, ఆ మాత్రం చెప్పలేమా అంటాడు. ఇలా తిప్పి ఇలా చుక్క పొడిచి దీని అర్థం ఏంటని అడిగాడు ఒకడు నన్ను పురాణం దగ్గరికి వచ్చి, ఏదో ధర్మ సందేహాలు తీరుస్తావా ఏ తీర్చు అని ఇలా గిర్రం తిప్పి ఓ చుక్క ఎక్కాడు. ఏమిటన్నాడు నాకేం అర్థం కాలా. ఇంతలో వాళ్ళు ఆవిడొచ్చి రోజు ఆయన నెత్తి మీద దెబ్బ కొట్టి పైన ఇంత ఆయింట్మెంట్ రాస్తానండి, దాని ఉద్దేశం ఇలా తిప్పితే దెబ్బ దాని మధ్యలో ఆయింట్మెంట్ అండి అన్నాడు. వాళ్ళు ఆవిడ కొట్టడం నేను చూసి వచ్చానా, ఇది ధర్మ సందేహమా ఇది అధర్మ సందేహం ఇది. కాబట్టి నీళ్లలో ఉన్న రహస్యాలు మాకేం తెలుస్తాయి. కానీ ఇది అలాంటిది కాదు, ఒక విచిత్రమైన తత్వం ఉంది ఇందులో, అద్భుత తత్వం. ఆకాశవాణి చెప్పిందంటే మాటలు కాదుగా, కానీ ఇది అయోమయం కింద ఉంది ఇనపమయంలాగా. ఇప్పుడు రాజుగారికి మతిపోయింది, దానతత్వం ఏమిటో తెలుసుకుందామంటే అంతకంటే గొప్ప తత్వం వచ్చి పడింది ఇప్పుడు, ఈ తత్వం ఏమిటి అనుకున్నాడే. ఆస్థాన పండితుల్ని పిలిచాడు. పండితులారా ఈ శ్లోకానికి అర్థం చెప్పండి అంటే వాడు బుర్రగొక్కుని, మాకేమీ తెలియటం లేదండి ఈ శ్లోకం ఒట్టి అయోమయం అండి అన్నారు. ఆయన ఎంతోమంది పండితుల్ని పిలిపించి అడిగాడు, ఎవరిని అడిగినా చెప్పట్లేదు. మీరు ఎవరన్నా చెప్పగలిగితే చెప్పండి, కాస్త సంతోషిస్తాను. చివరికి ఎవరి వల్ల కాక అప్పుడు ఆయన చాటింపు చాటించాట. ఆకాశవాణి చెప్పిన ఈ శ్లోకమునకు అర్థము చెప్పినవాడు కోరినంత బంగారం ఇస్తాను, కోరినంత భూదానం చేస్తానన్నట. అందుకని ఎక్కడెక్కడి మునులు పండితులు డబ్బంటే ఆశలేనివాడు భూమంటే ఆశలేనివాడు ఎవడు ఉంటాడండి, ఏదో ఇలాంటి జ్ఞానులు తప్ప. అందుకని ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు ఈ భూమి కోసం ధనం కోసం వచ్చి ఈ శ్లోకానికి అర్థం చెప్పలేక చేతులకు దండం పెట్టి వెళ్ళిపోయారు. నారద, మేము కూడా డబ్బు మీద ఆశతో అక్కడికి వెళ్ళాం, మంచి భూమి వస్తుందేమో, మొత్తం హైదరాబాద్ అంతా రసిచ్చేస్తాడేమో అయినా అనుకుని వెళ్ళాం. హైదరాబాద్లో గజం దొరకడం అంటే ఎంత కష్టం, అటువంటిది హైదరాబాదే రసిచ్చేస్తాడేమో అనుకుని వెళ్ళాం. ఏం లాభం? శ్లోకానికి అర్థం చెప్పలేకపోయాం. ఏడుకు మొహాలతో వచ్చాం. ఇది అక్కడ జరిగిన విశేషం అని నారదుడితో ఈ ఋషులు చెప్పారు. వెంటనే నారదుడికి ఆనందం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు భూమి పుచ్చుకోవాలి ఆయన, ఇక్కడున్న ఈ భూమి పుచ్చుకొని దానం చేయాలి. భూమి పుచ్చుకోవాలంటే దీనికి మార్గం తెలిసింది. ఎందుకనంటే దానం ఎక్కడ పడితే అక్కడ పుచ్చుకోకూడదట. తనంత తాను అడిగితే చులకన అయిపోతాడు. ఎవడన్నా అడగనంతరూ బాగానే ఉంటుంది, కానీ ఓ రెండు సార్లు మూడోసారి అడిగామంటే మండిపోతుంది. ఓ రోజు లాల్చి వదకమన్నాం అనుకోండి, ఆనందంగా వదుకుతాడట. రెండో రోజు దిక్కుమాలడు రోజు లాల్చి తీరుస్తున్నాడని తిట్టుకోవచ్చు. చెప్పలేము, ఏం చెప్తాం? రోజు పిలుస్తున్నాడు ధర్మ సందేహాలకి కారు, ఈ ఒక్కపోటీ ఎగ్గొట్టడం అనిపించవచ్చు ఒక్కోసారి. అంటే ఇలాంటి మహాత్ములకు కాదులేండి, అందరు ఏదో టేబుల్ విసుగు రావచ్చు. ఎవడన్నా బుట్టలో వేసుకోవాలంటే ఒకటే, నాలుగు సార్లు పని చెప్తే ఐదో రోజు కనపడేవాడు. ఐదో రోజు చెప్తాడనమాట, నేను రాలేనండి, కళ్ళు కనిపించట్లేదండి, రా అంటాడు. ఏదో ఒకటి మొత్తం మీద విసిగెత్తుతుంది. కాబట్టి అడగడం వల్ల ఎంత గొప్పవాడైనా కొంత పలసన అవుతాడు. కాబట్టి అడగడం వల్ల వచ్చేటటువంటి దానం గొప్పదానం కాదు. ఇక రెండవ దానం, పాండిత్య ప్రదర్శ చేసి పుచ్చుకున్న దానం చాలా గొప్పది. శిష్యులు ఇచ్చేటటువంటి డబ్బు పుచ్చుకోవడం ఉత్తమటండి. ఇది చెప్పారు, నేను చెప్పాను, నారదు చెప్పారు. ఒక వ్యక్తి తన పాండిత్యాన్ని ప్రదర్శించినప్పుడు శిష్యులు మెచ్చుకుని అక్కడ వేసే కానుకలు ఉత్తమోత్తమములని పిలువబడతాయట. అలా కాకుండా నేను మీ అందరికీ జాతకములు చెబుతాను, నాకు జాతకములకు 10,000 ఇవ్వండి, 25,000 ఇవ్వండి అంటే అది అధమదానం అవుతుంది, అది పుచ్చుకోకూడదు, అది మంచిది కాదు. వాడంతా వాడు ఇచ్చింది పర్వాలేదు, వీడే బోర్డు పెడతారు కదా. కన్సల్టేషన్ ఫీజ్ లోపలికి అడుగు పెడితే 10,000 నీ పని అయిపోయినట్టే అక్కడ. ఏదన్నా ఒక వ్యక్తికి ఒక మంచి చెప్పడానికి కన్సల్టేషన్ ఫీజు ఏమిటి అసలు? మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం తెలుసా? అందుకే ఇచ్చింది పుచ్చుకోవాలి. అలా పుచ్చుకోకుండా మీ జాతకం చెబుతాను, నాకు 25 కావాలి, 30 కావాలని అడిగితే వాడు నరకానికి పోతారట. కానీ మీరు ఇచ్చింది పుచ్చుకుంటాను, జాతకం చెబుతానంటే ఈ మనుషులు తెలివైన వాడు వాడికి రూపాయి ఎవరు కొందరు, అందువల్ల బాధపడలేక కొంతమంది డబ్బు పుచ్చుకుంటున్నారు. కానీ ఎక్కువగా పుచ్చుకుంటే అది ఎప్పుడూ నరకహేతువే కదండి. ఎవరికి ఎంత అర్హత ఉన్నదో అంతే పుచ్చుకోవాలి. అధిక ధనం పాపిష్టి ధనం కొంపలు ఉంచుతుంది, అది విచిత్రమైనది, అనవసరం. అందుకే చెట్టు చివరికి ఏం చెప్పాడంటే, శాస్త్రములు పురాణములు పాండిత్యం ప్రదర్శించు, తనయంత తాను అవతలవాడు సంతోషించి దీనికి మెచ్చుకుని దానం ఇస్తానంటేనే సేకరించు. అది అద్భుత దానం. నేను చెప్పలేదు ఇందులో చూడండి కావాలంటే స్కాంద పురాణంలో. ఇప్పుడు రాజుగారి యొక్క శ్లోకానికి అర్థం నేను చెబుతాను. ఆయన ఎలాగో కోరింది ఇస్తానన్నాడు, ఈ భూమి కొంత డబ్బు పుచ్చుకుంటాను, అది కూడా నా కోసం కాదుగా. ఎలాగో ఉత్తమ వ్యక్తికి దానం చేయడానికే కదా, అది చాలా మంచిది అనిపించింది అనుకుని వెంటనే ఆయన ఇప్పుడు అర్జెంటుగా దానం పుచ్చుకోవాలి కనుక మహిమ ప్రదర్శించి ఆకాశ మార్గంలో ఇక్కడ నుంచి సౌరాష్ట్రానికి గడిపోయాడు. ఎక్కడ బెంగాల్, ఎక్కడ సౌరాష్ట్రం, అక్కడ గడిపోయాడు ఆయన. నారదుడు చూడగానే ధర్మవర్మ మహారాజు గారు బ్రహ్మానంద భరితుడైపోయాడు. మహాత్మా, నా పూర్వజన్మ సుకృతం, నీ వంటి సద్గురువు వచ్చాడు, నీవు లేనిది ఈ ప్రపంచంలో పురాణాలు ఉన్నాయా? నిజంగా చెప్పండి ఆయన. నారదుడు లేకపోతే వాల్మీకి మహర్షి ఇవాళ రామాయణం మనకి ఇచ్చేవాడా? నారదుడే లేకపోతే భాగవతం వ్యాసుడు రాసేవాడా? నారదుడే లేకపోతే నేను కూడా వచ్చి మీ ఎదురుగుండా పురాణాలు చెప్పేవాడిని? మనందరికీ కారణభూతుడు కారణహేతువు అయిన మహానుభావుడు నారదుడు కదా. వాయించు వీణనెప్పుడు మ్రోయించుముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండువు మాయించు నగాళి ఇట్టి మతి మరి కలడే. ఎప్పుడు తన చేతిలో ఉన్న వీణ వాయిస్తూ ఉంటాడు. ఆ వీణ నుంచి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రమునే ధ్వనింపచేస్తాడు. శ్రీమన్నారాయణుని పాటలే పాడతాడు, పనికి మాలిన పాటలు పాడాడు ఆయన. సమస్త పాపాలు తొలగిస్తాడు. అటువంటి జ్ఞాని మరొకడున్నాడా అని భాగవతంలో పోతర గారు అందమైన పద్యం నారదుని గురించి రాశారు. అసలు నారదుని తలుచుకుంటేనే శరీరానికి ఏదో తెలియని ఒక ఆనందం వస్తుందన్నమాట. ఎప్పుడూ పవిత్రమైన హరినామమే కదండి ఆయనకి. అటువంటి నారదుడు ఎందుకో ఈ సినిమా వాళ్ళు ఎక్కువగా కలహభోజనుడని ఇంకోటని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టేశారు. నారదుడు జగద్గురువు. నారదుడు అద్భుతమైనటువంటి స్ట్రాటజీ కలిగిన వాడు. అంతటి మహాత్ముడు ఎక్కడో తను ఉండడు. అటువంటి నారదుడిని చూడగానే ధర్మవర్మ ఆనందపడి ఆయన కాళ్ళు కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మహానుభావులు సరదాగా ఎక్కడికి రారు, మీరు ఈ ప్రాంతానికి వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది, ఏమిటి పని అనగానే, రాజా నీవు ఆకాశవాణి ద్వారా విన్న శ్లోక తాత్పర్యం నీకు వివరించి నువ్వు ఇచ్చే దానం పుచ్చుకోవడానికి వచ్చానన్నట్ట. ఇక ఈయనకి ఎక్కడలేని ఆనందం వచ్చిందండి. అసలు నారదుడు ఎవరి దగ్గర రూపాయి ఇచ్చుకుంటాడా? ఆయనకి అకౌంట్లు లేవు, ట్రస్ట్ బోర్డు లేదు, ఆశ్రమం లేదు. ఎవరన్నా ఆన్లైన్లో వేస్తానంటే ఆయన దగ్గరికి వెళ్ళదు. ఆయన దగ్గరికి ఆన్లైన్లో మనం వేసే డబ్బు వెళ్ళాలంటే అది ఒక్క హరినామ సంకీర్తనమే. నారదునికి అకౌంట్ ఉందండో, ఆ అకౌంట్ పేరు నారాయణ అకౌంట్. ఆ అకౌంట్లోకి డబ్బు వేయాలంటే ఏం డబ్బు అది? నారాయణ నామస్మరణం అనే డబ్బే. రోజు ఇంట్లో కూర్చుని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఇలా అన్నాను అనుకోండి, ఈ డబ్బు ఆన్లైన్లో ఎక్కడో ఉన్న నారదుని అకౌంట్లో పడుతుంది. అప్పుడు నారదుడు ఓహో, శ్రీకృష్ణ ఆలయంలో ఇవాళ ఇంతమంది నా అకౌంట్లో డబ్బు వేశారు అని వెంటనే విష్ణు దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారనమాట. అకౌంట్ నెంబర్ 1 జయశంకర్ గారు, అకౌంట్ నెంబర్ 2 ఆంజనేయులు, అకౌంట్ నెంబర్ 3 జయకుమార్, అకౌంట్ నెంబర్ 4 తాతగారు, ఇలా ఒక్కొక్కటి పేర్లు రాసేసుకుంటాడు ఆయన. అంటే వీళ్ళు నిజంగా అంటాను కానీ ఇక్కడ నోరు మూసుకుని అని నేను ఓం నమో నారాయణ అన్నప్పుడు మూతికొట్లు కట్టుకుని రహస్యంగా మాట్లాడలేదు అనుకోండి, ఈ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళడం ఇక్కడే ఉండిపోతాయి. అప్పుడు నారదుడు విష్ణు దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఎందుకని అక్కడ క్రెడిట్ అవ్వలేదు కదా, మధ్యలో వెళ్ళాడింది అది, ఆ డబ్బు వేస్ట్. లేదా ఎవడో మోసగాడు ఉంటాడే, దీని మీద క్లిక్ చేస్తే నీకు 5 కోట్లు వస్తుంది అంటాడు, వీడు క్లిక్ చేస్తే వీడి బ్యాంక్ బ్యాలెన్స్ పోతుంది, ఉన్న ఈ డబ్బులు పోతాయి కానీ నారాయణ అకౌంట్లోకి మాత్రం క్రెడిట్ అవ్వవు. అవ్వాలంటే సిగ్గు విడిచి నారాయణ స్మరణ చేయాలి, గుర్తుపెట్టుకోండి, భక్తితో చెయ్యాలి. చేస్తే చాలు ఈ డబ్బు అక్కడికి చేరిపోతుంది, ఈ సొమ్ము కోట్లు 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 అయిపోతుంది మనకి, అంటే కొన్ని కోట్ల జపం చేసిన పుణ్యం వస్తుంది. అప్పుడు మనం శరీరం విడిచిపెట్టాక నారదుడు వెళ్ళి ఇదిగో నారాయణ నా అకౌంట్లో ఇంత క్రెడిట్ చేశాడు, వీడు ఇంత డబ్బు వేశాడు ఆన్లైన్లో వేశాడు, ఇంక వీడికి ఎందుకు స్వర్గం, వీడిని డైరెక్ట్గా తీసుకుపోదాం వైకుంఠానికి అంటాడు. అలా వైకుంఠానికి వెళ్ళాలని కోరుకున్నవాడు మాత్రం నారాయణ స్మరణ చేయండి. ఎందుకండి వైకుంఠం మాకు నరకంలో పడి పుడుకుల్లో వేగాలను ఉందండి అనుకున్నవాళ్ళు కిందే కూర్చుని ఇంట్లో కూర్చుని వణుక్కుంటూ ఏదో పుణుకులు వేసుకుంటూ చెణుకులు మొగుడు పిల్లలు మాట్లాడుకుంటూ చివరికి బెణుక్కుంటూ గొణుక్కుంటూ ఆ తర్వాత తొడుక్కుంటూ భూమి మీద మళ్ళీ కొడతారు. అంతే ఏం చేస్తాం మరి. కాబట్టి నారదునికి డొనేషన్లు పుచ్చుకుని అలవాటు లేదు, ఉన్న అలవాటల్లో కేవలం హరినామస్మరణమే స్వీకారం చేసేవాడు ఆయన. అటువంటి వాడు భూలోకంలో తన దగ్గర దానం పొందడానికి వచ్చాడంటే ఇక ఈ రాజుగారు ఎంత దృష్టివంతుడో ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించండి, మహాత్ములకి మీరు తెలుసో తెలియకో ఇంత ఇస్తున్నారంటే అది సామాన్యం కాదు. ఒక్క వంకాయ కూరతో అన్నం పెట్టినంత మాత్రం చేత వ్యాసునికి సురాష్ట్రుడు అని పేరు కలిగిన వాడు 10,000 సంవత్సరాలు స్వర్గానికి వెళ్ళటం కేవలం ఒక్క కూరతో అన్నం పెడితే వ్యాసుడికి. అగస్త్యునికి ఒక క్యాబేజీయో లేకపోతే ఏదో అలా మొత్తం ఒక ఆకుకూరతో పెట్టాడు. మాకు మా దగ్గర క్యాబేజీ గుర్తొస్తుంది, ఈ మధ్యన ఎక్కడ చూసినా ప్రధానంగా క్యాబేజీలు కనబడి ఏదో కూరగాయతో అగస్త్యునికి ఇంత అన్నం పెట్టినంత మాత్రం చేత పులోముడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు కూడా శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళాట. కాబట్టి ఇంత అన్నం, ఒక కూర, ఒక వస్త్రం ఇచ్చినంత మాత్రం చేతనే తరిస్తే నిరంతరం నారదుడు లాంటి వాడికి నారాయణ స్మరణ చేసేవాడికి భూదానం చేస్తే అది ఎంత పుణ్యం అండి. కాబట్టి చాలా గొప్ప పుణ్యం సందేహం లేకుండా. అందుకే ఆయన ఆనందపడి శ్లోకమునకు అర్థం చెప్పండి అన్నాడు. ఇప్పుడు చెబుతున్నాను నేను, ద్విహేతు అంటే దానమునకు హేతువులు కారణములు 2. ఆ కారణములు ఏమిటి దానహేతువులు? 1 శ్రద్ధ, 2 శక్తి. ముందు నీకు శ్రద్ధ ఉండాలి దానం చేయాలని, అది మొదటి హేతు అట. దానం చేయాలంటే ఉండవలసింది ఏమిటి? మొదటిది శ్రద్ధ. శ్రద్ధ లేకుండా దానం చేయకూడదు. ఎవరికైనా దానం చేస్తున్నప్పుడు ఎంతో భక్తితో ఈ పుచ్చుకునేవాడు విష్ణువు, ఇచ్చేవాడు విష్ణువు అని ప్రేమగా పిలిచి అయ్యా కూర్చోండి తీసుకోండి అనాలట. దూరంలో ముష్టాడికి విసిరినట్టు విసరకూడదు, అది దానం కాదు. కాబట్టి దానములకు ముందు శ్రద్ధ ఉండాలిగా. నీకు ఎవరికైనా దానం చేయాలనే కోరిక కలగడమే శ్రద్ధ అంటే. లేకపోతే శ్రద్ధ లేకపోతే కోరికే కలగదు. ఇంట్లో కూర్చుని హాయిగా అకౌంట్లో ఆర్డీలు కట్టుకుంటూ ఎఫ్డీలు వేసుకుంటూ చివరికి ఎఫ్డీలే ముదిరి వీడి చస్తాడు. కాబట్టి మొదటిది శ్రద్ధ. శ్రద్ధ ఉంటే దానం చేయగలమా? ఇందులో చాలామందికి శ్రద్ధ ఉంది. అవసరమైతే 5 ఎకరాల 5 ఎకరాలు కొనైనా సరే ఎక్కడో ఒక చోట ప్రణవపీఠానికి ఇవ్వాలని ఉంది. కానీ శక్తి లేకపోతే దానం ఏం చేస్తాడండి? శక్తి లేకపోతే దానం చేయలేము. రెండవది హేతువుల్లో శక్తి, వాడి దగ్గర డబ్బు కూడా ఉండాలి. శక్తి ఉండి శ్రద్ధ ఉండదు, శ్రద్ధ ఉండి శక్తి ఉండదు. ఈ రెండు ఉంటేనే దానం సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అదే సమస్య. ఈ కూర్చున్న వాళ్ళలో చాలామందికి శ్రద్ధ ఉన్నది సందేహం లేకుండా, పాపం శక్తి లేదు. వాళ్ళు ఏదో 500 1000 అంతకంటే భగవంతుడికి ఆలయానికో మంచి కార్యక్రమం అనుకో చేయలేరు వాళ్ళు. వాళ్ళకి అవసరం అయితే అయోధ్యలో ఆలయం అంతా కట్టించాలన్నది కోరిక ఉంది, కానీ కోట్లు లేవు పాపం. ఎందుకని, వాళ్లే బెంగళూరు నుంచి ఇక్కడికి ఫ్లైట్లో రావడానికి డబ్బులు వెతుక్కుంటూ ఉంటే శ్రద్ధ ఉన్నప్పటికీ శక్తి లేకపోతే ఇంకేం దానం చేయగలుగుతారు? కాబట్టి శ్రద్ధ, శక్తి, దాన హేతువులు. శ్రద్ధ స్వర్గశ్చ మోక్షశ్చ శ్రద్ధ సర్వమిదం జగత్తు. శ్రద్ధ ఉందే అంటే దానం చెయ్యాలి చెయ్యాలి అని దాని మీద బలమైన కోరిక, అదే స్వర్గం ఇస్తుంది, అదే మోక్షం ఇస్తుంది. ఈ జగత్తుని నడుపుతున్నది దానం మీద ఉన్న శ్రద్ధ. ఇక రెండవది శక్తి అన్నాడే, దాని గొప్పతనం కూడా చెప్పాడు. శక్తి లేకపోతే ఎక్కువ దానం చేయకూడదట, శక్తికి మించిన దానం ప్రమాదం అన్నాడే. శక్తిని అనుసరించి చేసే దానం తియ్యని తేనె, శక్తికి మించి చేసిన దానం విషం. అనగా 1000 రూపాయలు చేయగలడు వాడు, కానీ అప్పు చేసి 2000 దానం చేశాడు అనుకోండి, అప్పుడు ఆ దానం చేసాక ఇంటికి వెళ్ళాక ఆనందం ఉంటుందా? అది విషం అయిపోతుంది. అదే 1000 రూపాయలు ఉండి 500 దానం చేస్తే అమ్మాయి 500 వీలైన ఆనందంతో 500 మహాత్ముడికి ఇచ్చేంత అనే ఆనందం కలుగుతుంది, అప్పుడు అది తియ్యని తేనె అవుతుంది. కుటుంబ భుక్త భరణాత్ దేయం యత్ అతిరిచ్యతే మధుస్వాదో విషం పశ్చాత్ దాతు ధర్మోన్యత భవేత్ అని చెప్పాడు నారదుడే. తన కుటుంబమును పోషించుకోవడానికంటే కావలసిన ధనం కొంత ఉంచుకోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంత డబ్బు పట్టే పెట్టుకోవాలి. అంటే ఒక ఆయనకి 10,000 జీతం వస్తే అందులో ఒక 5,000 6,000 కుటుంబ పోషణ కట్టే పెట్టుకుని ఆ మిగిలిన దాంట్లో కొంతేమో భవిష్యత్తుకు దాచుకుని మిగిలిన దాంట్లో కొంత దానం చేస్తే అది తేనె వంటిది. అనగా 10,000లో 2,000 కంటే ఎక్కువ దానం చేయదు బొమ్మని చెప్పేశాడు. నీ ఆదాయాన్ని అనుసరించి దానం చెయ్యి, నీ కుటుంబాన్ని పోషించు, కొంత భవిష్యత్తుకి దాచు, మిగిలింది దానం చెయ్యి. అప్పుడు అది మధుస్వాద తేనె తాగడం వంటిది. కుటుంబాన్ని పోషించక, పెళ్ళానికి చెప్పక, ఏదో మద్రాసులో ఒకటి ఉంది ఇంకో తోటి ఎవరో సన్యాసిని ఉంది అని మొత్తం జీతమంతా ఆన్లైన్లో వేసేస్తే కుటుంబం అంతా నాశనమై ఏడుస్తూ ఉంటే అప్పుడు నీ కుటుంబం ఇతరుల మీద ఆధారపడితే ఆ దానము విషం పశ్చాత్, ముందు ఇచ్చినట్టు ఉండదు తర్వాత అది విషం అవుతుంది నీకు. ఈ దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మీ దగ్గర ఉన్నాయి 1,00,000 రూపాయలను మొత్తం 1,00,000 దానం చేయకండి, ఇది కలియుగం కనుక. ఈ 1,00,000లో 75 లక్షలు మీరు అట్టే పెట్టుకుని 25 లక్షలు మాత్రమే గురువు గారికి ఇచ్చేయండి, ఆ తర్వాత మిగతా దాచుకోండి. అంతేగాని మొత్తం పడుకొచ్చి 1,00,000 చెక్కిస్తే ఆ తర్వాత 1,00,000 పోయి లేకపోతే 1,00,000 మిగులుతుంది, అది విషంలా తయారవుతుంది. అలాంటి ధర్మం అన్యథాభవతి, అది మంచి దానం కాదని చెప్పాడు నారదుడు. ఇది తెలుసుకుని చెయ్యాలి. దానం చేసేవాడు వెనక ముందు చూడకుండా, భవిష్యత్తును ఆలోచించకుండా అప్పులు చేసి చెయ్యొద్దు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, అది తూచా తప్పకుండా పాటించండి. మీరు ఏడుస్తూ అప్పులు చేసి రేపు పొద్దున మీ కుటుంబం ఎలాగా అనుకుని ఇతరులకు దానం చేస్తే ఈ దానం వల్ల వాడే సుఖపడతాడండి. మీరు ఆనందంగా ఉండాలి. తాతగారి దగ్గర 2 కార్లు ఉంటే 1 కారు దానం చేస్తే అర్థం ఉంది. ఉన్న మా తాతగారు గారు ఎవరికో దానం చేస్తే రేపు పొద్దున ఈ తాత ఏమవుతాడు? అప్పుడు మళ్ళీ ఇంకో తాత దగ్గరికి వెళ్ళాలి, అవునా? అలా చేయకూడదు. అయినా ఓట్లేండి, మాంధాతగారు గారు దానం పుచ్చుకుంటే పుచ్చుకుని ఓటు వస్తాడు, దాని బాగుంది. కాబట్టి అది కూడా ప్రమాదమే. కాబట్టి శ్రద్ధ ఉండాలి, శక్తి ఉండాలి. ఈ రెండు కూడా దానమునకు 2 హేతువు. అక్కడికి ద్విహేతు అర్థం తెలిసింది కదా. 6 అధిష్టానం, దానమునకు 6 అధిష్టానములు ఉన్నాయి. అంటే దానమునకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటిని అధిష్టానాలు అంటారు. అది 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4 వ్రేడ, 5 హర్షం, 6 భయం. దానం చెయ్యాలంటే ముందు నీవు ధర్మాత్ముడు అయి ఉండాలి. ధర్మము లేని దానం పనికిరాదు. అమ్మవారి గుడి పడగొట్టేసి ఆ స్థలాన్ని ఎవడికి అమ్మేసి ఆ వచ్చిన లాభంలో ఓ రూపాయి దానం చేస్తానంటే అమ్మవారు ఒప్పుకుంటుంది. అది అధర్మ దానమేనా కదా. ప్రజలందరినీ మోసం చేసి డబ్బులు అగేసి ఆ డబ్బులన్నీ పోగు చేసుకుని ఈ పాప ప్రాయశ్చిత్తానికి ఎవడికో 10 రూపాయలు ఇస్తే దానం అవుతుందా? కాబట్టి ధర్మం ఉండాలి దానానికి, అది అధిష్టానం. రెండవది అర్థం ఉండాలి. ధర్మం ఉన్నా దానం చేయడానికి అర్థం లేకపోతే కూడా దానివల్ల కూడా దానం సక్రమంగా సాగదు. మూడవది దానం చేసేవాడికి ఏదో కోరిక ఉండాలి, ముక్తి అయినా కోరిక ఉండాలట. ఈ కోరిక మంచి కోరిక అయి ఉండాలి. నాలుగవది విరేడ, దానం చేసేటప్పుడు సిగ్గుపడుతూ దానం చేయాలంటే. కొంతమంది 1 కోటి రూపాయలు ఇస్తూ కూడా ఇంతకంటే ఇవ్వలేకపోతున్నామండి సిగ్గుపడుతున్నాం అంటారు. కొంతమంది ఆయన కొట్టి చిరిగిపోయిన 10 రూపాయల నోటు అంటించిన నోటు అనమాట, దాన్ని పట్టుకొస్తారనమాట. చూసారా 10 రూపీస్ అని అక్కడ వేస్తాడు. అది దానం కాదట. ఎంత దానం ఇచ్చినా అయ్యో ఎంతకంటే ఇవ్వలేకపోతున్నామండి అనాలి. కొంతమంది నిజంగానండి షడ్రసోపేతమైన భోజనాలు పెడతారు, అద్భుతమైన భోజనం పెడతారు, పెట్టి ఎంతకంటే పెట్టలేకపోతున్నాం అనేవారట. శ్రీకృష్ణదేవరాయలు వారు ఆముక్త మాల్యదలో ఓ అద్భుతమైన భజన రాశారు. నిష్ఠానిదిగేహసీమ నడురేయాలిల్చి నంగ్రోయు ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులు. అన్నీ పక్కన పెట్టండి, చివరిదే తీసుకుందాం. మొత్తం పద్యం అంతా ఇప్పుడు మీకు ఎందుకు? రాయల వారు రాసిన రాయల పద్యం అని. ఓ మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఇంట్లో అర్ధరాత్రి పూట కూడా 12 గంటలకు వెళ్ళినా సరే ఇలా వినపడతాయట. అయ్యల్లారా రండి భోజనం చేయండి, ఏమనుకోకండి, ఇవాళ ఎక్కువగా కూరలు లేవు, ఎక్కువగా నాస్తి శాఖ బహుత ఏం చేయలేకపోయాం, 50 కంటే ఎక్కువ కూరలు ఉండలేకపోయాం, ఎక్కువ కూరలు లేవుట, ఇంతకంటే ఏం చేయలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నాను మీకు పెడుతూ పెడుతూ. ఒకటి ఎక్కువ కూరలు లేవు, రెండు నాస్త్యుష్ణత ఎక్కువ వేడి లేదు. నిజంగా వేడివేడిగా వండి వడ్డిస్తున్నాడు ఆయన, అయినప్పటికీ ఎక్కువ వేడి లేవు, కొంచెం చల్లబడి ఉన్నాయేమో ఏమనుకోకండి. నాస్త్యపూపో పిండి వంటలు కూడా ఎక్కువ చేయించలేకపోయాను, ఇది లడ్డూలు పులిహార దద్యోజనం బూంది ఇన్ని చేసి ఎక్కువ పిండి వంటలు చేయలేకపోయాను. ఆహార పదార్థాలు కూడా ఎక్కువ రుచిగా లేవు, నాస్త్యోదన సౌష్ఠవంచ మంచి రుచి కలిగిన గొప్ప గొప్ప పదార్థాలు చేయించలేకపోయాను, ఉన్నవాటితో కడుపు నింపుకోండి సంతృప్తి పడండి అని అర్ధరాత్రి అనేవాట ఆ పూట కూడా. అసలు ఎటువంటి మహాత్ములు అండి వాళ్ళు, ఇంత అన్నం ఎవడన్నా రాత్రిపూట పెడతాడో, రాత్రి 12 గంటలకు పెడితే అర్ధరాత్రి వచ్చాం పెడదాం పొద్దున్న చూద్దాం అంటారు. అటువంటిది 12 గంటలకు వండి పెడుతూ కూడా ఎక్కువ కూరలు లేవు, వేడిగా లేదు, రుచి లేదేమో, చల్లారిపోయేమో, ఉన్నంతలో సర్దుకోండి అని వినయంగా పెట్టేవాట, అది దానం అంటే. కాబట్టి దానం చేసేటప్పుడు సిగ్గుపడుతూ దానం చేయాలి. జీతం 10,000 ఇస్తున్నప్పుడు అవతల వాడికి ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను ఏమనుకోకరా బాబు అనాలట. నేను కాబట్టి 10,000 ఈ రోజులు ఏం వేడిసింది 10,000కి, గట్టిగా కాశీకి టిక్కెట్ కడితే రాదు మళ్ళీ వెనక్కి రావడానికి, అవునా? కాబట్టి సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఐదవది హర్షం, ఎప్పుడు దానం చేసేవాడు సంతోషంతో ఇవ్వాలి, లోపల పొంగిపోవాలి. అబ్బా ఇవాళ 2,000 వేశాను, ఇవాళ 500 వేశాను అని ఆనందించాలి. తీరా పొరపాటున పరుసు తీసి చీకట్లో కనపడక 100 అనుకుని 500 వేసి బయటకు వచ్చాక ఏమండి 500 వేసారు ఏమిటంటే 500 వేసానా, అయ్యి బాబోయ్ 500 తెల్లవారులు ఏడుస్తూ కూర్చుంటే అది దానానికి హేతువులు అవుతుంది. కాబట్టి దానానికి అధిష్టానం హర్షం, వేసాక ఆనందించాలన్నమాట. ఇంకా పొరపాటున కూడా ఎప్పుడు బాధపడకండి. ఈ మధ్యనే జరిగిందో తమాషా, 2 ఉంగరములు హుండీలో వేస్తానని మొక్కున్నాడు ఒకడు, వాడి వేలికి 2 ఉంగరాలు ఉన్నాయండి, వాడికి వాడి పెళ్ళడానికి అందరికీ కరోనా వచ్చిందిట పిల్లాళ్లతో పాటుగా. కరోనా తగ్గి మేము బతికి బట్టగడితే ఈ ఉంగరములు వేస్తానని మొక్కున్నాడు. రోగం తగ్గింది తర్వాత తగ్గాక ఇంక వీడికి బెంగ అనవసరంగా తొందరపడి 2 మొక్కున్నాను, ఒక్కటన్నా వేసుతూ వదిలిపోయేది ఏం చేయను అంటే ఆ టైంలో బెంగ వల్ల మొక్కుకున్నాడు, ఇప్పుడు రోగం తగ్గింది బెంగ ఈ ఉంగరాలు భలే ఉంగరాలు వదలలేం అనుకుని నా పోటీ ధర్మ సందేహాలు అడిగాడు. జరిగింది చెబుతాను ఈ మధ్యని, ఏమండి 2 ఉంగరాలు వేద్దాం అనుకున్నానండి, ఉంగరాలు వేయడానికి బదులు ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా అంటే ఉంగరం రేటు వేసేసినా తప్పులేదు అన్నట్టు యువత వాడేవాడు పాపం తెలివైన వాడు. ఉంగరం ఖరీదు 2000 అయితే 2000 హుండీలు వేస్తే ఉంగరం అయిపోయినా పర్వాలేదు అన్నట్ట. అయితే బాగానే ఉందండి, ఒక ఉంగరం నేను చేయించుకున్నానండి, ఒక ఉంగరం మా మామగారు ఇచ్చారండి, అందులో మా మామగారు కొంచెం 5 కోసలు ఉంగరం ఇచ్చారండి, నేనేమో అరకాసు ఉంగరం అండి, ఈ ఉంగరానికి బదులు రేట్ ఎంత వస్తుందని మార్కెట్లో అడిగితే వాళ్ళు అన్నారు పాత బంగారమా కొత్త బంగారం అన్నారట. వీడు చాలా తెలివైనవాడు, దేవుడికి కొత్త బంగారం బదులిస్తాం అని చేత బాగా పాత ఒక 50 ఏళ్ల క్రితం బంగారానికి అయితే ఉంగరానికి రేట్ ఎంత అన్నట. ఈ ఉంగరానికి 5000 దానికి 2000 అన్నారు. అమ్మాయి అనుకుని కొంతలో కొంత అనుకుని మళ్ళీ 5000 2000కి ఏం చేశాడు, 7000 ఉంగరానికి బదులుగా 7000 ఇద్దామని. నేను దేవుడికి మొక్కుకునేటప్పుడు ఛార్జీలతో కలిపి మొక్కుకున్నానా విడిగానా, కాబట్టి 7000లో ఓ 2000 ఛార్జీలు పోయాయి, 5000 వేద్దాం అనుకుని వెళ్ళాడు. హుండీలు ఇలా 5000 2000 వేస్తుంటే ఉంగరాలు కూడా దారిద్ర్యం పడ్డాయి. అవును మరి దేవుడితో ఎడకూడవా, అక్కడ ఉన్నవాడు ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద అయిందా లేదా అక్కడికి. ఇక చూడండి ఇంటికి వచ్చాక ఎన్ని రోజులు వెళ్ళిపో హుండీలోంచి బయటకు వస్తాయని అడిగట్టువాడు. అందులో వేస్తే హుండీలోంచి ఇక రావు నాయన, ఒకటే హుండీ, ఇంక ఇంటికి వెళ్ళేందుకు తిరుగు బండి చూసుకోకు అన్నారు. హుండీ లేదు వెళ్ళదు ఇక తిరుగు బండి అన్నారు. ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు, ఉంగరాలన్నా వేసుకుంటే బాగుండు, ఆ ధర్మ సందేహం ఏదో పద్మాకర్ గారిని అడిగినా బాగుండు, మధ్యలో వీడిని అడిగాను వీడేమో డబ్బు ఇవ్వన్నాడు, డబ్బు క్షవరం ఉంగరాలు క్షవరం అని కరోనా కంటే ఎక్కువ రోనా అక్కడ కాబోయింది కా, నిత్యం రోనా హమేషా రోనా కైసే పాన ఏది ఆ డబ్బు తిరిగి ఇది వెడవదు. ఇదే హర్షంతో ఉండాలి, అమ్మయ్య భగవంతుడే పుచ్చుకున్నాళ్ళు అనుకోవాలి, ఆనందం ఉండాలి, అది ఉండదు. ఆరవది భయం, దానానికి అధిష్టానాలు ఈ భయం కూడా. కొంతమందికి భయం ఎక్కువ ఉంటుంది అనమాట, ఇవాళ ఇచ్చేస్తే రేపు పొద్దున ఎలా బతుకుతామని. ఇటువంటి వాటిని అదుపులో పెట్టడమే దానానికి అధిష్టానములు, ఈ ఆరు కూడా దానికి అధిష్టానములు. ఇక దానమునకు అంగములు ఏమిటి, షడంగాలు అన్నాడు కదా, ఆ ఆరంగాల్లో ఒకటి దాత. అసలు దానమునకు ముందు దాత ఉంటేనే కదా దానం ఇచ్చేది, కాబట్టి మొదటి అంగం ఫస్ట్ పార్ట్ ఆఫ్ దానం ఈజ్ దాత. ఈ మధ్యన ముష్టాడు అన్నాడు రైల్వే స్టేషన్లో, మేమున్నాం కాబట్టి మీరు పుణ్యం చేసుకోగలుగుతారు, దానం పుచ్చుకునేటటువంటి వాడిని నేనుంటే దాతకి విలువ అన్నాడు. కానీ ఇందులో అలా చెప్పరా, పుచ్చుకునేవాడు కూడా చెప్పరా, ఇచ్చుకునేవాడు ఉంటేనే కదా అసలు దానం వస్తుంది, కాబట్టి దాతే మొదటి భాగం. ఇక రెండోవాడు ఎవడు, ప్రతిగ్రహీత. దాత ఇచ్చేవాడు ఉన్నా పుచ్చుకునేవాడు లేకపోతే ఎలాగండి, నువ్వు బంగారం దానం చేద్దామంటే పుచ్చుకునేది ఎవడోడు ఉండాలిగా, కాబట్టి పుచ్చుకునేవాడు ఉండాలి. పుచ్చుకునేవారు చాలామంది ఉన్నారు, మీరు బంగారం ఇస్తామంటే ఇప్పుడు మీరు కనుక ఇక్కడ బంగారం దానం చేయబడినంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇక్కడికి వచ్చి పెడిపోతారు, అందులో ఈ బైకులు కూడా స్పష్టంగా వినబడుతున్నాయి బయటికి. కాబట్టి చాలామంది ప్రతిగ్రహీతలు ఉంటారు, కానీ శుద్ధి ఉండాలి. పుచ్చుకునేవాడిలో శుద్ధి ఉండాలి, ఇచ్చేవాడి సొమ్ములో శుద్ధి ఉండాలి. పరమ పవిత్రులైనటువంటి వాళ్ళని పరిశీలించాక దానం ఇస్తామంటే ఒక్కడ కనబడ్డా ఇక్కడ. నాలుగవది ధర్మయుక్తమైన ఇవ్వబడే వస్తువు, ఆ ఇవ్వబడే వస్తువు ధర్మయుక్తమైన వస్తువు అయి ఉండాలి. బ్రాందీదానం తుభ్యమహం సంప్రదది అంటే ధర్మయుక్తమైన వస్తువు కాబట్టి అది అది మంచి పవిత్రమైన ధర్మముతో కూడినటువంటి వస్తువు అయి ఉండాలి. ఈ మాట అన్నామా, నిజంగా నేను అన్నట్టుగా ఇక చూడండి ఆలయం దగ్గరికి వచ్చేవాళ్ళు రూపాయల కంటే దానికి ఎక్కువ విలువ ఎక్కువైపోయింది ఈ మధ్యన, తెగపుచ్చుకుపోతారు. కాబట్టి ధర్మం ఇచ్చేటటువంటి వస్తువు కూడా దానమిచ్చే వస్తువు ధర్మయుక్కు అయి ఉండాలి. ఐదవది దేశం, ప్రాంతాన్ని బట్టి దానానికి విలువ పెరుగుతుంది, అన్ని వేళ్లా కాదు. ఎడారి ప్రాంతంలో నీరు లేని చోట నీరు దానం చేస్తే ఆనందిస్తాడు, ప్రాంతంలో నీళ్లు దొరకట్లేదు, సచ్చిచేడికి 10 కిలోమీటర్లు వెళ్ళినా మంచినీడు దొరకట్లేదు, అక్కడికి వెళ్ళి మీరు కనుక డ్రమ్ములకి డ్రమ్ములు మంచినీడు దానం చేస్తే ఎంత అద్భుతమైన శక్తి అండి అది. అన్నం లేని చోట అన్నం పెట్టాలి, పీకిదాకా అన్నం తినవాడి దగ్గరికి వెళ్ళి అన్నం తినరా అన్నం తినరా అంటే ఏం తింటాడు వాడు. ఏ దేశములో ఏ వస్తువు అయితే బాగుంటుందో ఆ దేశమునకు తగిన దానం చేయాలి. తర్వాత కాలమును అనుసరించి దానం చేయాలి, అనగా ఏంటి, చలికాలంలో శాలువు కప్పితే నేను ఆనందపడిపోతాను, బయట గజగజ చలి వణికిస్తున్నప్పుడు, అప్పుడు కనుక ఒకప్పటికి పట్టుకొచ్చి కప్పేసి సన్మానం చేసాం, నువ్వు ఇంటికి వెళ్ళేదాకా తీసేవంటే అంతమంటే చచ్చిపోతాడు ఉడికిపోయి. అదే ఈ శాలువయో ఈ గొంగడియో ఈ వస్తువుని హిమాలయాల్లో కప్పండి, హిమాలయాల్లో కోటి కప్పండి విలువ, అవునా, అక్కడ లాభం అది. హిమాలయాల్లోనేమో మంచినీళ్ళు దానం ఇచ్చి, ఇక్కడేమో ఎడారి లాంటి ప్రాంతంలో వేడి ప్రాంతంలోనేమో ఇంత భయంకరమైన కోటిచ్చి కోటేసుకుని పురాణం చెప్పంటే ఏం చెబుతారు ఇక్కడ? నాకే గాల్లోకి ఏడుస్తుంటే. కాబట్టి కాలమును అనుసరించి కూడా, దేశమును అనుసరించి కూడా దానం చేయాలి. దానమునకు అంగములు వరుసగా దాత, ప్రతిగ్రహీత, శుద్ధి, ధర్మయుక్తమైన ఇవ్వబడేటటువంటి వస్తువు, దేశము, కాలం. అందుకే దేశ కాలములను బట్టి అన్నమాట. రాజస్థాన్ ఎడారుల్లో తిరిగేటప్పుడు మంచినీళ్ళు, మంచి ఆహారం, టెంట్లు ఉపయోగపడతాయి. అక్కడ ఒంటెలు దానం చేయండి. రాజస్థాన్ ఎడారిలో తిరిగేవాడికి ఒంటెలు దానం చేస్తే లాభం. అక్కడికి వెళ్ళి మారుతీకారు ఇస్తే క్షణ ఇసుకలు దిగిపోతుంది. అదే హైదరాబాద్ రోడ్లో గురువుగారికి దానం చేయాలంటే చక్కగా ఇన్నోవా కారో ఇంకో కారో, ఇక్కడ ఇది ఉపయోగం. ఎందుకని? ఈ దేశము, ఈ కాలము కనుక. ఇలా వీటిని బట్టి దానములు చేయాలి. ఈ ఆరు దానమునకు అంగములు. ఇంకా ఫలములు రెండు అన్నాడు కదా, రెండు ఫలాలు. ఆ రెండు ఫలాలు ఒకటి పరలోకం, ఒకటి ఇహలోకం. దానం చేయటం వల్ల అయితే పరలోక ఫలం వస్తుంది లేదా ఇహలోక సౌఖ్యాలు వస్తాయి, ఈ రెండే ఫలాలు దానానికి. కొన్ని దానముల వల్ల ఈ లోకంలో సుఖపడతాం, కొన్ని దానముల వల్ల పైలోకానికి వెడతాం. ఇదన్నమాట దానము యొక్క ఫలం అంటే. అందులో ఈ దాన ఫలాలు పొందడానికి కూడా యహలోక సౌఖ్యాల కోసం కొన్ని వస్తువులు దానం చేయాలి. సామాన్య వస్తువులు దానం చేస్తే యహలోకంలో సుఖం పొందుతాం. చెప్పులు, గొడుగులు, ఇటువంటి వాటి వల్ల అనుకున్నటువంటి కొన్ని వస్తువులు పొందగలుగుతాం. తెలుసో తెలియకో రోజు మహానుభావులకి యథాశక్తిగా అన్నదానమునకు సంబంధించినవి, జలదానమునకు సంబంధించిన వస్తువులు ఇస్తే కొంతకాలానికి వాడు స్వగృహం పొందుతాడట. అందుకే పూర్వంలో ఆశ్రమాలకి అన్నదానానికి ఇంత అన్ని డొనేషన్ కట్టేవారు. అలా కట్టిన వాళ్ళు అంతో ఎంతో శుభ్రంగా మంచి ఇల్లు కొనుక్కోగలుగుతారు. కాబట్టి ఇహలోక సౌఖ్యాలు వస్తాయి దానం వల్ల. ఇక కొన్ని దానములు శాశ్వతంగా పరలోకం ఇస్తాయి. ఇంకా దాన ప్రకారాలు నాలుగు అన్నారుగా, ఆ నాలుగు ఏమిటి? దానము యొక్క విధానములు, దాన ప్రకారములు లేక దాన విధానములు ఏమన్నారు? నాలుగు అన్నారు. ఆ నాలుగులో ఒకటి ధ్రువం, రెండు త్రికం, మూడు కామ్యం, నాలుగు నైమిత్తికం. ధ్రువం అంటే ఏమిటి, త్రికం అంటే ఏమిటి, కామ్యం అంటే ఏమిటి, నైమిత్తికం అంటే ఏమిటి? నాలుగు ప్రకారాలు ఊరికే పేర్లు చెప్తే కదా వాటి అర్థం తెలియాలిగా. కోపారామ తడాకాది సర్వకామ ఫలం ధ్రువం. నూతులు తవ్వించుట, చెరువులు తవ్వించుట, తోటలు నాటించుట, వీటిని దానము చేయుట, ఈ దానమును ధ్రువము అంటారు. అందుకే పూర్వకాలంలో ధ్రువము అన్నారు. భూమి మీద ఒక నుయ్యి దవించాడంటే వాడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుందా లేదా? అక్కడ ఉంటుంది చూడండి, ఫలానా వారి సౌజన్యంతో నుయ్యి తవ్వబడినది, ఫలానా వారి సౌజన్యంతో బోరు వేయబడినది. నుయ్యి అంటే కేవలం ఇప్పుడు తవ్వక్కర్లా, బోరుబావి కూడా, బోరు వేసామంటే చాలు, అది ధ్రువం. కాబట్టి వీటిని ధ్రువములు అంటారు. పార్కులు కట్టించడం ఇవన్నీ కూడా ధ్రువములు. చెరువులు తవ్వించడం, పూడికలు తీయించడం, ఈ దానమునకు ధ్రువము అని పేరు. తదాహు త్రికమిత్యేవ దీయతే యద్దినే దినే. ఇంకా త్రికం అంటే ఏమిటి? ప్రతిదినము చేసే నిత్యదానం ఉంటుంది కదా, రోజు కొంతమంది గుళ్ళోకి పెడతారు, ఏదో కొంత డబ్బులు వేస్తారు, పురాణం వింటారు, పళ్ళెల్లో కొంత వేస్తారు, లేదా ఎక్కడికైనా మహాత్ములు ఇళ్ళకి పెడతారు, వాళ్ళకి ఎంతో కొంత దానం ఇస్తారు, దీన్ని నిత్యదానం అంటారు. నిత్యము తన శక్తిని అనుసరించి ఎంతో కొంత చేసే దానము త్రికము అని పిలువబడుతుంది. ఈ దానం వల్లే వచ్చే జన్మలో నారదుడంతటి పాండిత్యం వస్తుంది ఈ నిత్యదానం వల్ల. ఇంకా మూడవది దానం పేరు కామ్యం. ధ్రువం అంటే ఏంటో చెప్పారు, కోపారామ తటాకాదులన్నీ ధ్రువము. ఈ నిత్యం ఎంతో కొంత చేసే దానం త్రికం. ఇక కామ్యం అంటే ఏమిటి? అపత్య విజయైశ్వర్య స్త్రీ బాలార్థే చ దీయతే ఇచ్ఛా సంస్థం చేయద్దానం కామ్యమిత్యభిధీయతే. కోరికలతో చేసే దానమును కామ్యము అంటారు. ఏమేమి కోరికలు చెప్పాడు? అపత్య, నాకు సంతానము కావాలి, ఈ సంతానమునకు ఏం చెయ్యాలి, వెన్న, నెయ్యి మొదలైనవి కానీ, లేక వాహనములు కానీ, మహాత్ములైన వాళ్ళకి, ఉత్తములకి, పండితులకి రోజు దానం చేసుకుంటే, ఎంతో కొంత దానం చేసుకుంటే సంతానం కలుగుతుంది. కాబట్టి వీడు దేనికి దానం చేశాడు? సంతానం కోసం. లేదా సంతానం బాగుండడం కోసం, పుట్టారు పిల్లలు కానీ పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళకి సరిగ్గా మాటలు రావడం లేదు, ఆరోగ్యం బాగాలేదు, చదవడం లేదు, అల్లరి చేస్తున్నారు, గందరగోళంగా ఉన్నారు. ఈ పిల్లలు బాగుపడడం కోసం చేసే దానము కూడా కామ్యమని పిలువబడుతుంది. ఏ పని మీదన్నా పెడుతుంటే కొంతమందికి అన్ని పనులు అడ్డాలే, ఇల్లు కట్టుకుందాం కుదరదు, పెళ్ళి అవ్వదు కుదరదు, అరే కిళ్ళి కొనుక్కోవడానికి కూడా కళ్ళీ చెప్పాడు వీడు వెళ్ళగానే మూసేస్తాడు, అప్పటిదాకా కిళ్ళి అమ్మేవాడు వీడు వెళ్ళగానే వీడి పాదం పెట్టగానే మూస్తాడు. అంటే వీడి బతుక్కి ఎక్కడికి వెళ్ళినా అపజయమే. అలాంటి వాళ్ళు విజయం పొందడం కోసం చేసే దానం ఒకటి ఉన్నది, అటువంటి దానమును కామ్యము అంటారు. ఐశ్వర్యము కోరుకొని చేసే దానము, ఐశ్వర్యం అంటే అధికారం, అధికారం కావాలంటే కొన్ని దానాలు చెప్పారండి, ఆ దానములు చేస్తే ఐశ్వర్యం వచ్చి తీరుతుంది, అది కూడా కామ్యం. ఆడవాళ్ళకి పసుపు కుంకాల నిమిత్తం ఇస్తారు కదా, అటువంటి దానం కూడా గొప్ప దానమే, అది కామ్యమే. లేదా ఆడవాళ్ళకి గాజులు, కొంతమంది బంగారపు గొలుసులు కూడా ఇచ్చేవారు, కొంతమంది జీవితంలో గొలుసు అని వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా మాటే తప్ప, అలా గొలుసులు గాజులు పసుపు కుంకుమో ఏదో ఒకటి స్త్రీల నిమిత్తం ఇచ్చేటటువంటి వాటిని కూడా కామ్యం అంటారు. పిల్లల కోసం ఇచ్చే డబ్బు కూడా కామ్యమే. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం పూర్వం లడ్డూలు పుస్తకాలు ఇవి పట్టుకెళ్ళేవారు, చాక్లెట్లు దానం కష్టమా? పిల్లల పళ్ళు పాడు చేసి ఐస్ క్రీములు చాక్లెట్లు దానం ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు, కానీ పిల్లలకి పరుగు వచ్చేటటువంటి వస్తువులు దానం చేస్తే అది కూడా కామ్యమే. పిల్లలు కట్టుకునే మంచి చెడ్డీలు, చిన్న చిన్న లాగోలు, లేదా ఇప్పుడు పిల్లలు చెడ్డీలు వేసుకోవట్లేదండి, వాళ్ళు కూడా షార్ట్లు వేసుకుంటారు, అవో ఏవో ప్యాంట్లో ఈ మధ్యన రెడీమేడ్ పంచులు పిల్లల కోసం తయారు చేస్తారు, బుజ్జి బుజ్జి పంచులు అలాంటివి, లేదా పిల్లలకి చక్కని ఉంగరాలు, ఇలా పిల్లలకు పరుగొచ్చే వస్తువులు దానం చేయటం ముందే ఇది కూడా కామ్యం. ఇచ్ఛా సంస్థంచే దానం, తను అనుకున్న పనులు ఇవ్వడం కోసం కూడా దానాలు చేస్తే అది కూడా కామ్యం. ఇక నైమిత్తికం నాలుగవది, అక్కడికి ధ్రువం గురించి చెప్పాం, త్రికం అంటే చెప్పాం, కామ్యం చెప్పాం, ఆఖరిది నైమిత్తికం. అనగా హోమాదులు లేకుండా, హోమం లేకుండా నిత్యం ఏదో ఒక నిమిత్తాన్ని పెట్టుకుని దానం చేయటం. నిమిత్తము అంటే ఒక కారణం, కారణమును వెతుక్కుని దానం చేయటం. ఏమంటే మా నాన్నగారు పోయిన తీతండి, ఈ సందర్భంగా మీకు ఈ స్వయం పాకం ఇస్తున్నాను, లేదా నా పుట్టినరోజండి, ఈ నిమిత్తముగా మీకు ఈ దానం చేస్తున్నాను, మా మ్యారేజ్ డే అండి, కాబట్టి ఈ మ్యారేజ్ డే సందర్భంగా కృష్ణ బ్యారేజ్ మీకు దానం చేస్తున్నానండి, అంటే అది నైమిత్తిక దానం. కృష్ణ బ్యారేజ్ ఇచ్చిపోయాడు ఒకడు అలాగా, వాడి మ్యారేజ్ డేకి కృష్ణ బ్యారేజ్ ఇస్తే వీడియం పెట్టుకెడతాడు, గవర్నమెంట్ తంతుంది. లేదా క్యారియేజ్ డే అండి, ఆ కారణంగా మీకు దానం చేస్తున్నాం, ఇలా ఏదో ఒక కారణం చెప్పి దానం చేస్తే దాన్ని నైమిత్తిక దానం అంటారు. మళ్ళీ ఈ నైమిత్తిక దానం కూడా మూడు రకాలు, కాలాపేక్షం, క్రియాపేక్షం, గుణాపేక్షం. కాలమును బట్టి ఇవ్వడం అన్నమాట, అంటే సంక్రాంతి వచ్చింది కనుక ఈ సంక్రాంతి నాడు ఈ గుమ్మడికాయ దానం చేస్తాను, ఇది కాలాపేక్షం. లేదా శివరాత్రి నాడు ఈ దానం చేస్తున్నాను, ఇది కాలాపేక్షం. క్రియాపేక్షం అంటే ఏమిటి? కొన్ని పనులు చేస్తే ఆ రోజులో వీడికి ఏదో శుభం కలుగుతుంది, ఎవరో చెప్పారు ఈరోజు గుమ్మడికాయ దానం చేసుకోరా మీ ఆవిడికి రోగం తగ్గుతుందని చెప్పారు అనుకోండి, దాన్ని దృష్టిలో పెట్టుకున్న దానం చేస్తే అది క్రియాపేక్షం. గుణాపేక్షం అంటే ఒక వ్యక్తి యొక్క గుణములు మెచ్చుకుని ఏకాదశి వంటి పర్వతిథులలో చేసేటటువంటి దానం గుణాపేక్ష. ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడు, అతని గుణములు గొప్పవి, అతను పండితుడు లేకపోతే ఇలాంటి వాడు అనుకుని అటువంటి వాడిని మెచ్చుకుని వాడికి ఏకాదశి, సంక్రాంతి, గ్రహణం ఇలాంటి సమయాల్లో ఇచ్చే దానములు గుణాపేక్షములు. ఇక్కడికి దాన ప్రకారములు నాలుగు చెప్పాడు, ఇంకా దాన విధానములు మూడు ఉన్నాయి, అవి ఉత్తమం, మధ్యమం, అధమం. అధమం అంటే చెత్తని కాదు, తక్కువ ఫలితం ఇస్తుందండో అవి. అధమం అంటే పరికిరాదం చేస్తామా? చాలామందికి సంస్కృతం తెలియకపోవడం వల్ల ఇదో సమస్య అవుతుంది. అధమం అంటే కొంచెం తక్కువ ఫలితం ఇచ్చినది, మధ్యమం అంటే దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఇచ్చినది, ఉత్తమం అంటే బాగా ఎక్కువ ఫలితం ఇచ్చే దానం. ఉత్తమ దానం అనగా ఏమిటి? ఎవరికైనా ఇల్లు లేని వాడికి ఇల్లు దానం ఇవ్వడం ఉత్తమ దానం. ఆ ఇల్లు కంటే మంచి భవనం ఇచ్చాడు అనుకోండి, ఉప్పల్లో 500 గజాల స్థలంలో 5 అంతస్తుల బిల్డింగ్ భవనం దానం చేస్తే ఉత్తమ దానం అన్నమాట. బంజారా హిల్స్లో, జూపిలీ హిల్స్లో ఇలాంటి సెంటర్స్లో ఇచ్చేటటువంటి భవనములు దానం కళ్ళలేండి. ఈ ఎవడిస్తారు, ఈ భూలోకంలో ఇచ్చేవాడు ఎంతమంది ఉంటారు కబుర్లే, కానీ మారుమూలు ఇద్దామని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి చోట ఎవడన్నా భవనం ఇస్తే అది ఉత్తమ దానం. కాబట్టి ఇల్లు, భవనము, ఇంకా తర్వాత విద్య, విద్యాదానం కంటే గొప్పది ఉంది, వీటన్నిటికంటే విద్య ఇంకా గొప్పది. సరైన చదువు నేర్పించామా, వాడు యావత్ జీవితం తన బతుకు తను బతుకుతాడు. నువ్వు ఇల్లు ఇస్తే ఆ ఇల్లు మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి విద్యాదానం చాలా గొప్పదానం. ఆ తర్వాత భూదానం చాలా గొప్పది. ఎకరాలు స్థలాలు ఇవన్నీ పూర్వం ఇచ్చేవారు. గోదానం, నూతిని తవ్వించి దానం ఇవ్వడం. లేదా ఒక ఇంట్లో ఒక నూతిని తవ్వించి వరే ఈ నూతిని తీసుకొని వాడుకోరా అన్నాం అనుకోండి, ఆ ఇంట్లో వాడు ఆనందపడతాడని వీళ్ళతో. బోరు బావులు వేయడం, ఇవన్నీ ఉత్తమ ధరలు. వీటికంటే ఇంకా గొప్పది ప్రాణదానం. సత్యస్థితిలో ఉన్న వాడికి ప్రాణదానం చేయడం చాలా అదృష్టం కదా. సువర్ణం కూడా, బంగారం దానం, ఇవి ఉత్తమ దానములు. ఇప్పుడు మళ్ళీ ఏమిటి ఉత్తమ దానం? ఇల్లు, భవనం, విద్య, భూమి, ఆవు, నుయ్యి, ప్రాణదానం, సువర్ణదానం మొండగునవి ఉత్తమ దానములు. మధ్యమ దానం అంటే అన్నదానం, తోట, వస్త్రాలు ఇవ్వడం, వాహనాలు ఇవ్వడం, ఇవి మధ్యమ దానములు అంట. ఇందాక చెప్పిన వాటికంటే ఇవి కొంచెం తక్కువ ఫలితం ఇస్తాయి. అంతేగాని చెత్తదానం మాత్రం కాదు. ఎందుకని? భవనం కంటే అన్నదానం కొంచెం తక్కువ, దానం కంటే లెక్క. తోట తక్కువే, వస్త్రాలు కూడా అంతే. అందరూ పనికి మాలను గొట్లు పట్టుకొచ్చి అక్కడ వారేస్తే వాడు ఏం చేసుకుంటాడు? కాబట్టి ఇది మధ్యమ దానం. ఇవన్నీ వాహనాలు మొదలైన మధ్యమ దానములు. కానీ అందరూ మరి భవనాలు ఇవ్వలేరుగా. అటువంటి వాడు ఏదో మారుతి కారు ఇచ్చి సంతోషపడతాడు. ఇక అధమ దానం, ఈ పై రెండు దానాలు చేసుకోలేని వాడు చెప్పులు, గొడుగు, రాగి పాత్ర, ఇత్తడి పాత్ర, పెరుగు, తేనె, ఆసనాలు, కూరగాయలు, దీపాలు, కట్టెలు, రాళ్ళు, వంట గ్యాసు ఇలాంటివి ఇస్తారే, ఇవి కొంచెం వాటికంటే తక్కువ అన్నమాట. మూడో కేటగిరీ. ఈ మూడు రకాల దానములు సృష్టిలో ప్రసిద్ధికెక్కాయి. కాబట్టి దాన విధానాలు మూడు: ఉత్తమ, మధ్యమ, అధమములు. ఇక దాన నాశనం, అవి కూడా చెప్పాడు. చిత్త చివరిది అనమాట. త్రినాశం దానముచ్యతే అన్నాడు ఇందాక. మూడు నాశనాలు ఉన్నాయి దానానికి. అంటే దానం చేసినా నాశనం అయిపోతుంది ఆ ఫలితం. ఏమిటది? పశ్చాత్తాపము, అపాత్రత, అశ్రద్ధ. పశ్చాత్తాపం అంటే ఏమిటి? ఇచ్చాక బాధపడడం. హై బావ, ఎందుకు ఇచ్చానరా దేవుడా, ఎందుకు ఇచ్చానరా, అనవసరంగా తొందరపడి ఇచ్చేశాను బావో అని. ఇచ్చిన 100 రూపాయల కోసం 100 రోజులు ఏడిస్తే ఆ దానము పశ్చాత్తాపం అని పిలువబడుతుంది. దానివల్ల దాన ఫలితం అంతా పోయినట్టే. ఫలితం పోయి లేని ఫలితం వస్తుంది. దీనికి అసురదానం అని పేరు అండి. అసురదానం అంటే ఇచ్చిన తర్వాత ఉసూరు ఉసూరు అని ఏడవడం అనమాట. కాబట్టి ఇచ్చాక పశ్చాత్తాపం పొందాలి కదా, పొందకూడదు. రెండవది అశ్రద్ధ. శ్రద్ధ లేకుండా ఇవ్వడం. దానం ఇచ్చేటప్పుడు వినయంగా, శ్రద్ధగా, పుచ్చుకునేవాడు విష్ణువని, ఇచ్చేవాడు విష్ణువు అనుకుని ప్రేమగా పెట్టాలి. ఇలా విసిరి తీసుకోవాలి అండం. చిల్లర అలా ముష్టాడి పళ్ళల్లోకి విసరడం, ఇది రాక్షస దానం. కాబట్టి శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం. అంటే అశ్రద్ధగా ఇవ్వ, శ్రద్ధగా అయ్యి. ఇచ్చేది ఎంత తక్కువైనా భక్తితో శ్రద్ధతో అయ్యి. ఇక మూడవది అపాత్రత. అంటే తిట్టుకుంటూ ఇవ్వడం. ఇష్టం లేదు భార్యమ్మంది, అందుకే లోపల మనవాడు వచ్చాడు అడిగాడు అడిగాడు కృష్ణాలయానికి డొనేషన్ అడిగాడు అని తిట్టుకుంటే ఒక ఇచ్చేదేదో సంతోషంగా అయ్యి. లేదా పుచ్చుకునేవాడిని అసలు తిట్టకూడదు. తిట్టుకుంటూ ఇచ్చుట, పుచ్చుకునేవాడిని తిట్టుట, కోపంతో ఇచ్చుట, ఇది అపాత్రత అంటే. లేదా పనికి మాలిన వాడికి ఇచ్చుట. మంచివాడికి ఇవ్వాలి. తాగుబోతుకి తిరుగుబోతాడికి పాపాత్మడికి ఇస్తే ఉపయోగం ఉంది. ఇవాడు ఎక్కువ చోట్ల అలాంటి వాడికి ఇవ్వడం మొదలెడతారు. ఇది పైశాచ్యం అని కూడా పిలువబడుతుంది. ఇది ఈ శ్లోకము యొక్క అర్థము అని నారదుల వారు వివరించారు. ఈ అద్భుతమైన విశేషాలన్నీ ఇప్పటిదాకా మీరు శ్రద్ధగా విన్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.